ఆత్మభంగుడు. ద్రవ్య యజ్ఞం, తపోయజ్ఞం, జ్ఞాన యజ్ఞం, యజ్ఞాన్ని విడిచిపెట్టొద్దని భగవంతుడు చెప్పాడు భగవద్గీతలో. కృష్ణుడికి ఒక పేరు ఉంది, యజ్ఞేశ్వరుడు అని. మన యజ్ఞం చేస్తంటే తపోయజ్ఞం కానీ జ్ఞాన యజ్ఞాన్ని కానీ మనం అందుకుంటాడు. మనం చేసే యజ్ఞాన్ని ఆయన అందుకుని మనకు తిరిగి ఫలితాన్ని ఇస్తాడు. వాడు పరదాత. మనం కర్మ చేయటానికే పనికి వస్తాం, పని చేయటానికి మనం పనికి వస్తాం. మన తగిన ఫలానికి, మనం చేసే పనికి ఫలదాత కృష్ణుడు. అందుకని యజ్ఞేశ్వరుడు అని పేరు. మనం యజ్ఞం చేయడానికి పనికి వస్తాం, దాని ఫలితం ఎంత ఇవ్వాలని, ఎప్పుడు ఇవ్వాలని, ఎక్కడ ఇవ్వాలని ఆయన నిర్ణయించుకుంటాడు. మనకి యజ్ఞం చేయడానికి పనికి వస్తాం కదా, యజ్ఞం వల్ల వచ్చే ఫలితం ఎంతో నిర్ణయించేది ఆయన. ఆయన ఇవ్వటానికి పనికి వస్తాడో, మనం చేయడానికి పనికి వస్తాం. మనకి ఇంతవరకే అధికారం, మిగతా అధికారం అంతా ఆయనకి. మన అధికారానికి మించి మనం ప్రవర్తించడం, ప్రవర్తిందామన్నా సాగదు. ఎవరి హద్దుల్లో వారు ఉండాలి, ఎవరి పరిధిలో వారు ఉండాలి. మీరు మరణించిన తర్వాత ఉత్తమ లోకాలకు వెళ్లాలంటే మీరు ఆచరించుకున్నాడు. అదే లోకాలకి వెళ్లాలంటే మూడు విడిచిపెట్టం. అదే లోకాలకి మూడు విడిచిపెట్టి మూడు మీరు ఎలా పట్టుకుని కూర్చుంటే అదే లోకాలకు వెళతా అన్నాడు. మీరు మూడు ప్రాక్టీస్ చేస్తే ఊర్ధ లోకాలకు వెళతా అన్నాడు. రెండు తిరుగుతాయి, ఒకటి కోరిక, రెండు కోపం, మూడు మోదిస్తాం. ఈ జాగ్రత్తగా తగ్గించి పెంచుకుంటుంటే మరణానంతర జీవితం అదే లోకాలకు వెళతామని చెప్పాడు. ఒకటి కోరిక అంటే మన దేహాత్మను చూసుకుంటూ మనం కోరికలు పెంచుకోకూడదు, కోరికలు తగ్గించుకుంటూ రావాలి. అసలు ఇంకోటి వైరాగ్యం లేనివాడికంటే వైరాగ్యం ఉన్నవాడు ఎక్కువ పని చేస్తాడు, కోరిక ఉన్నవాడికంటే కోరిక లేనివాడు ఎక్కువ పని చేస్తాడు. వైరాగ్యం లేనివాడికంటే వైరాగ్యం ఉన్నవాడి ద్వారా ఎక్కువ పని జరుగుతుంది. వ్యవసాయంలో వైరాగ్యం అనుకుంటున్నారంటే సోమరతనం కాదు, వైరాగ్యం అంటే సోమరతనం కాదు, అది ఒక మానసిక స్థితి. వ్యవసాయంలో సోమరతనంగా కూర్చుని వాళ్ళందరికీ నేను వైరాగ్యంగా ఉందని అనుకోకుండా అలాగే. ఒకటి అభ్యాసం, రెండు వైరాగ్యం. ప్రాక్టీస్ చేసి విడిచిపెట్టద్దు. వైరాగ్యాన్ని ఎలా పెంచుకుంటుందంటే అభ్యాసాన్ని విడిచిపెట్టద్దు. మీరు బాగుపడాలంటే రెండు దృష్టిలో పెట్టుకోమని చెప్పాడు. వైరాగ్యం అంటే ఒక మానసిక స్థితి. జాతీయ కోరికలు తగ్గించుకుంటూ రావాలి. తర్వాత కోపాలు, ప్రతిదానికి కొంతమంది ప్రతి చిన్న విషయానికి ఉద్రేకాలు పడిపోతారు, కోపాలు పడిపోతూ ఉంటారు. చివరికి ఉద్రేకాలు ఎంతవరకు తీసుకెళ్తాయంటే ఒకరినొకరు చంపుకుంటారు కూడా. మరి కోపం వల్ల మనకి ఏం నష్టపోతాం, ఆలోచన తగ్గిపోతాం. లేదా కోపం ఎక్కువ ఉన్న మనిషి పని కూడా సక్రమంగా చేయలేడు. అంటే కోపం తగ్గించుకుంటూ రావాలి. లేదా లోభిత్వం, లోభిత్వం ఏంటంటే కొంతమంది అన్నీ కలిగి ఉంటారు, ఎవరికి ఏమి సహకరించరు. అంటే వాళ్ళ సంసారాలను పాడు చేసుకోమని కాదు, అన్నీ కలిగి ఉన్నా ఎవరికి ఏమి సహకరించరు. ఇంట్లో చిన్న ఉన్నా కూడా అది ఎవరికి పెట్టారు, శుభ్రంగా వెళ్ళిపోయిన తర్వాత పెంట మీద పడేస్తారు కొంతమంది. కొంచెం ఇతరులకు పెట్టుకుందామని ముందు ఉండదు కొంతమంది. అది లోగిస్తాం అంటే ఆ ఉన్న దాంట్లో మన ఇతరుల చోటి షేర్ చేసుకోవటం అనేది ఉండాలి. అంటే కొంతమందికి ఆ డిజింగ్ హ్యాబిట్ ఉండదు. ఒకటి కోరిక, రెండు కోపము, మూడు లోగిస్తాం. ఈ అతిగా ఉన్న వాళ్ళు మరణించిన తర్వాత చీకటి లోకాలకు వెళతారని భగవంతుడు చెప్పాడు. ఇది భగవాను వాచ. ఈరోజు అభివృద్ధిలోకి రావాలంటే మూడు విడిచిపెట్టద్దన్నాడు. యజ్ఞం దాన తపస్సులు. యజ్ఞం అంటే ఏంటంటే మనం ఎంతో కొంత స్వార్థం తగ్గించుకుని సమాజానికి ఉపయోగపడుతూ ఉంటాడు. మన ఇండియాలో ఉన్న ధనవంతుల కంటే అమెరికాలో ఉన్న ధనవంతులు ఎక్కువ సమాజానికి ఉపయోగపడతా ఉంటారు. సమాజానికి ఎంతో కొంత వాళ్ళు చేతనంగా ఉపయోగపడతారు. వాళ్ళు ఏం చెప్తారంటే నేను సంపాదించినంత కుటుంబ సభ్యులకు ఇస్తామనుకోండి, వాళ్ళకి సోమరితనం అలవాటు అవుతుందని చెప్తారు. అంచేది వాళ్ళు 100 రూపాయలు సంపాదిస్తే ఒక 40 రూపాయలైనా సమాజానికి ఖర్చు పెడతా ఉంటారు, మిగతా 60 రూపాయలు కుటుంబ సభ్యులకు ఇచ్చింది. దానివల్ల ఏమంటారంటే మేము సంపాదించినంత వాళ్ళకి ఇచ్చేస్తే చివరికి వాళ్ళు పాడైపోతారని తమోగుణం వస్తుంది, సోమరితనానికి అలవాటు పడతారు, వాళ్ళు మనమే పాడు చేసినట్టు అవుతున్నారు. యజ్ఞ దాన తపస్సు అంటే దానం అంటే వ్యాపారం కాదు. కొంతమంది రాజకీయ నాయకులకి, చీఫ్ మినిస్టర్ గారికి వాళ్ళకి చందాలు ఇచ్చే దానం ఇచ్చామనుకుంటారు, అది దానం కాదు వ్యాపారం. దానం లేదు వ్యాపారం లేదు. దానం అంటే ఏంటంటే ప్రతిఫలాక్ష ఏమి లేకుండా గౌరవం కోసం ఆశించకుండా, పేరు ప్రఖ్యాతులు ఆశించకుండా, పని పని కోసమే చేసింది దానం. ఆ దానం కూడా ఎలా ఉండాలంటే కృష్ణుడు ఏం చెప్పాడంటే సత్వగుణంతో ఉండాలని చెప్పాడు. మన భారతదేశంలో చాలా మంది ఉన్నవాళ్ళు తమో గుణంలో ఉన్నారు, కానీ మేము సత్వగుణంలో ఉన్నామనుకుంటా ఉంటారు. దేశానికి వచ్చినటువంటి రోగం ఇక్కడ వచ్చింది. ఉండలేమో తమోగుణంలో ఉన్నారు అందరూ, కానీ మేము సత్వగుణంలో ఉన్నాం, మేము సత్వగుణంలో ఉన్నాం. మీ సత్వగుణంలో ఏదైనా ఉంటే వాడికి ఆత్మజ్ఞానం రావాలి. తమోగుణంతో కాలక్షేపం చేస్తున్నాము, సత్వగుణంలో ఉన్నాం అనుకోవటం ఇది గాల్లో మేళ్ళ కట్టుకోవద్దు. మనం గాల్లో మేళ్ళ కట్టకూడదు. మేళ్ళ కట్టడం ఆలస్యమే, భూమి మీద పునాదులు చెయ్యాలి. గాల్లో మేళ్ళు ఎన్నాళ్ళు కడతారు? న్యాయం నాలుగు సంవత్సరాలు కట్టినప్పుడు పునాదులు భూమి మీద తీయాలి కదా. ఏ గుణంలో ఉన్నామో మనకు తెలియకుండా సత్వగుణంలో ఉన్నాం అనుకోవటం ఏంటి? అసలు ఉన్నదేమో తమగుణంలో ఉన్నాం, సత్వగుణం ఉన్నాం, సత్వగుణంలో ఉన్నాం అని అనుకోవటం. తపస్సు, తపస్సు ఏంటంటే మూడు రకాల తపస్సులు చెప్పారు. వాక్ తపస్సు, వాక్ మాట, మనం మాట్లాడే మాట నిర్మలంగా ఉండాలి, ప్రశాంతంగా ఉండాలి. నేను మాట్లాడే మాట వల్ల నేను బాగుపడాలి, మీరు బాగుపడాలి. మాట ఉభయకారకంగా ఉండాలి. కొంతమంది మాట్లాడుతుంటే ఆ మాట వల్ల వాళ్ళు పాడవుతారు, ఇతరులను పాడు చేస్తారు. మన మాట మనకి చల్లదనం తీసుకురావాలి, కానీ 104 డిగ్రీలు ఉన్నట్టు ఉండకూడదు. మనకు మనం మాట్లాడే మాట వల్ల మనకు మనసుకు చల్లదనం రావాలి, ఇంద్రియాలకు చల్లదనం రావాలి, శరీరానికి చల్లదనం రావాలి, కానీ 104 డిగ్రీలు గర్వం వచ్చినట్టు మాట్లాడకూడదు. కొంతమంది మాట్లాడుతూ ఉంటారు, మనకి తెలియకపోయినా వాళ్ళు మాట్లాడి వాళ్ళకి తెలిసినా సరిపోతుంది అనుకుంటున్నా, వాళ్ళకి తెలియదు. ఎందుకంటే ఆలోచనలో స్పష్టత ఉండదు. మాటలో స్పష్టత ఉండాలి, ఆలోచనలో స్పష్టత ఉండాలి. తర్వాత తలంపు వచ్చి తలంపులో స్పష్టత ఉండాలి. ఒక కథ చెప్తారు శంకరాచార్య వారి జీవితంలో. శంకరాచార్య వారి జీవితంలో కథ చెప్తారంటే మనన మిశ్రుడికి ఆయనకి వాదన జరిగింది అలహాబాద్ లో. మధ్యవర్తి ఎవరు పెట్టుకోవాలి? మనన మిశ్రుడిని శంకరాచార్య వారి వాదన అలహాబాద్ లో. సరే మధ్యవర్తిగా ఎవరు ఓడిపోయారు, ఎవరు నెగ్గారని చెప్పడానికి మధ్యవర్తిగా శంకరాచార్య వారు ఏమైనా అంటే మననమిశ్రుడి భార్య సరస్వతి దేవాంశ శారద యొక్క అంశ. మాట్లాడుతుంటే శారద మాట్లాడతాను అనిపించింది మననమిశ్రుడి భార్య. రాస్తంటే శారదే. శంకరాచార్య వారు అన్నారు, ఎవరో మధ్యవర్తి ఎందుకు మీ భార్యని మధ్యవర్తిగా పెట్టుకోమన్నారు. అప్పుడు శారదామాత అదే సరే మననమిశ్రుడి భార్య ఏం చేసిందంటే రెండు అందమైన దండలు తెచ్చు. భర్త మెడలో దండేసింది, శంకరాచార్య వారి మెడలో దండేసింది. ఈ దండలో ఎవరి దండ తొందరగా వదిలిపోతే వాళ్ళు ఓడిపోయినట్టే అని చెప్పి అది దండకు సమానంగా వేసింది. సరసనలో వాదనలో ఇలా దండలేసి వాదన ఎవరు ఎలా పెట్టరు అసలు. సరే మధ్యవర్తిని పెడతారో ఎవరు బాగా ఎవరు మాట్లాడారు ఎవరు బాగా మాట్లాడారు చెప్పినప్పుడు దండలు ఎవరు వేయరు. ఆవిడ దండేసింది. దానికి కారణం ఏంటంటే మనం ఉద్రేకంగా మాట్లాడుతుంటే మాటలో స్పష్టత లేకపోతే మన గాలి వేడిగా ఉంటుంది. అసలు మనం ఏం మాట్లాడుతున్నామో మనకు తెలియకుంటున్నది. మీరు చాలా గొప్పగా మాట్లాడతారని తీసుకొస్తారు, అది ఎక్కడికి తీసుకెళ్ళాలో వాళ్ళకే తెలియదు. మనం వాళ్ళని ఉద్రేకపరుస్తూ ఉంటారు, వాళ్ళు ఆ మాట్లాడేది ఉద్రేకపడుతూ ఉంటాడు, మనల్ని ఉద్రేకపరుస్తూ ఉంటాడు. ఆయన ఎక్కడున్నాడో ఆయనకి తెలియదు, మనల్ని ఎక్కడ తీసుకెళ్ళాలో ఆయనకి తెలియదు. సరే అది మనోనిశ్వరుడు యొక్క మెడలేసిన దండ వదిలిపోవటం ప్రారంభించింది. దీనికి కారణం ఏంటంటే పై వాళ్ళకి దీని అర్థం తెలియదు. మాట్లాడకూడదు ఉద్రేకపడేవాడు మనన మిశ్రుడు. శంకరాచార్య వారు ఉద్రేకపడకుండా ఇలా క్వైట్గా ఉన్నారు. మీ ముక్కు నుంచి వేడిగాలు వచ్చింది. ఎవరి ముక్కు నుంచి? మనన మిశ్రుడు. శంకరాచార్య వారి ముక్కు నుంచి వేడిగాలు వచ్చింది కదా. తర్వాత ఆయన మాటలో స్పష్టత ఉండదు, మనన మిశ్రుడు మాటలో స్పష్టత లేదు. అంటే దీనికి దండ తొందరగా ఓడిపోయింది అని దండ ఎక్కువ కాలం అలా ఉండటం వల్ల ఇప్పుడు మనన మిశ్రుడే ఓడిపోయిందని మనన మిశ్రుడు భార్య చెప్తారు. ఈ దండలు ఏంటో అర్థం ఏంటంటే ఆ దండల వల్ల ఏమవుతుందంటే శరీరం ఉద్రేకం పోయినది, ఆ దండ తొందరగా ఎండిపోతుంది. శరీరం వేడిగా ఉందనుకోండి ఆ దండ తొందరగా ఓడిపోతుంది. శరీరం చల్లగా ఉంటుంది అనుకోండి దండ కూడా చల్లగానే ఉంటుంది. దండలతో పోటీ ఏంటని అనుకుంటారు పై వాళ్ళు. దీనికి చాలా అర్థం ఉంది. శారీరక శాస్త్రం కూడా దీనికి అర్థం. ఎంతకని మీకు చెప్పిన శాంతిగా ఉన్నప్పుడు మీ ముఖాలు ఒక రకంగా ఉంటాయి, కోపంగా ఉన్నప్పుడు మీ ముఖాలు ఒక రకంగా ఉంటాయి. మననిశ్వరుడి భార్య చెప్పక్కర్లేదు, మీకే తెలుస్తుంది. మీరు జ్వరం వచ్చినప్పుడు ఒక రకంగా ఉంటారు, జ్వరం లేనప్పుడు ఒక రకంగా ఉంటారు. అందుకే ఇవన్నీ మనం జాగ్రత్తగా ఆలోచించుకుని యజ్ఞదాన తపస్సుని విడిచిపెట్టుద్దని. భగవంతు తపస్సు అంటే ఏమిటంటే తపస్సు అంటే అహంభావాన్ని వ్యక్తి భావాన్ని వెంగింపజేయటం, ఎండబెట్టడమే తపస్సు. మన కిరసనాయ డబ్బా కిరసనాలు ఉంచేసినా వాసన కొడతా ఉంటుంది, దాని 10 రోజులు ఎండబెడితే వాసన పోతుంది. కిరసనాయ డబ్బాను మనం కడిగినా వాసన వస్తూ ఉంటుంది కిరసనాలు, 10 రోజులు మీరు ఎండబెట్టేస్తే వాసన పోతుంది. అలా మన మనస్సుని ఎండబెట్టాలి, అది తపస్సు. తపస్సు అంటే ఏంటంటే మన మనస్సుని ఏ కారణాలు, ఏ వాసన, ఏ సంస్కారం, ఏ కోరిక మన మనస్సును బాహ్యముఖానికి తీసుకెళ్తాండో అందులోంచి మనం విడిపట్టడానికి మనం చేసే ప్రయత్నం తపస్సు. అయితే రమణ మహర్షి గారు దీనికి ఏం చెప్పారంటే ఇది ఏది మీకు ఆ నేననే తలంపు దేహంతో ఏ తలంపు అయితే తదాచ్యం పొందుతాండో దాన్ని తొలగించుకోవటమే తపస్సు యొక్క లక్ష్యం. అంటే దీనికి శారీరక తపస్సు, మానసిక తపస్సు, వాచిక తపస్సు అని భగవంతుడు 3 రకాలుగా విభజించి చెప్పాడు గీతలో. మాట సౌమ్యంగా ఉండాలి, మనకు వచ్చే తలంపులు బహు జాగ్రత్తగా ఉండాలి. ఎటు నుంచి వచ్చినా, ఎక్కడ కూర్చున్నా, అరుణాచలంలో ఉన్నా, ఎక్కడున్నా ఎక్కడున్నా దేవుని వారిలో ఉన్నా మహాదేవ పట్టణంలో ఉన్నా, ఇది మహాదేవుని పట్టణం, ఈ మహాదేవుని పట్టణంలో ఉన్నా ఎక్కడున్నా మనకు వచ్చే తలంపుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మనకు వచ్చే తలంపుల విషయంలో కనుక అజాగ్రత్తగా ఉంటే మనస్సు యొక్క వేగం పెరుగుతుంది, నూతంతో వచ్చే మాటలు చెడ్డ మాటలు వస్తాయి. మీకు ఏదైనా ఉద్రేకమైన తలంపులు వస్తే ప్రాణశక్తి ఖర్చు అయిపోతూ ఉంటుంది. మీకు ఎప్పుడన్నా తలంపు ఉద్రేకమైన తలంపు వచ్చిందనుకోండి, గాలి విశ్వాస విశ్వాసాలు పెరిగిపోతూ ఉంటాయి, పాము మోసగుట్టినట్టు వచ్చేస్తా ఉంటాయి శ్వాస. పంచి తలంపులు వస్తాయంటే శ్వాస నిర్మలం అవుతుంది, నిశ్చలం అవుతుంది, నీకు ఏకాగ్ర బుద్ధి కలుగుతుంది. అంటే మనకు వచ్చి తలంపుల విషయంలో బహు జాగ్రత్తగా ఉండాలి. మనకు వచ్చి తలంపులు మంచి రావాలంటే సాధువులతో సాంగత్యం ఉండాలి, సత్పురుషులతో సాంగత్యం ఉండాలి, భగవంతుని వాడు ఒకడు ఉన్నాడు అనే విశ్వాసం ఉండాలి. ఈ మధ్యన ఒక డాక్టర్ గారు అమ్మాయి చనిపోయారు. ఆ డాక్టర్ గారు ఏమన్నారంటే, మా అమ్మాయి చనిపోవడానికి ఏదో కారణం ఉంటుందండి, ఆ కారణం నా బుద్ధికి తెలియటం లేదు, నా బుద్ధికి తెలియని విషయాలు చాలా ఉన్నాయి. అన్ని కారణాలకి కారణం కృష్ణుడు. లోకంలో ఒక మనిషి ఒక కుటుంబంలో పుడితే, ఒక కుటుంబంలో చనిపోతే, ఆ కుటుంబంలో ఎందుకు పుట్టాడు, ఆ కుటుంబంలో ఎందుకు చనిపోయాడు, భారత ప్రపంచంలో ఇన్ని కుటుంబాలు ఉండగా ఆ కుటుంబంలోనే ఆ మనిషి ఎందుకు పుట్టాడు, దీనికి కారణం ఉంటుంది. ఈ అన్ని కారణాలకు ఒక కారణం ఉంది, ఈ అన్ని సర్వకారణాలకు ఒక కారణం ఉంది. ఆ కారణమే కృష్ణుడు, ఆ కారణమే పరమాత్మ, ఆ కారణం ఈశ్వరుడు. అయితే మా అమ్మాయి ఎందుకు చనిపోయిందంటే చనిపోయింది, నా బుద్ధికి అందదు కానీ మా అమ్మాయి చనిపోవటానికి ఏదో కారణం ఉంది. ఆ కారణం తెలిసిన వాడు ఈశ్వరుడు, వాణ్ణి మేము దేవుడు అని పిలుస్తాం. నా బుద్ధికి అందనంత మాత్రం చేత నాకు బుద్ధికి అందని విషయాలు చాలా ఉన్నాయి. ఈ లోకంలో పరలోకంలో చాలా విషయాలు ఉన్నాయి, ఈ లోకంలో కూడా నాకు చాలా విషయాలు ఉన్నాయి. అయితే మా అమ్మాయి బతికుండగా నేను మా అమ్మాయి అనుకునేవాడిని, మా అమ్మాయి చనిపోయిన తర్వాత మా అమ్మాయిని దేవత అనుకుంటున్నాను అన్నారు డాక్టర్ గారు. మా అమ్మాయి ఎంతకాలం మా ఇంట్లో ఉన్నంతకాలం మా అమ్మాయే మా అమ్మాయే అనుకుంటున్నాను, మా అమ్మాయి చనిపోయిన తర్వాత మా అమ్మాయి గురించి నేను దుఃఖపడటం లేదు, అది మా అమ్మాయి కాదు దేవత అనుకుంటున్నాను. ఇప్పుడు బతుకున్నంత కాలం మా అమ్మాయిగా చూశాను, చనిపోయిన తర్వాత కూడా మా అమ్మాయిని చూస్తున్నాను దేవతగా చూస్తున్నాను అని చెప్పారు. మనిషికి నాకు కారణం అర్థం కానంత మాత్రం చేత కారణం లేదనుకోకూడదు. కారణం ఉంటుంది, ఆ కారణం ఈ బుద్ధికి అందదు, పరమేశ్వరుడికి తెలుస్తుంది. వాడే కృష్ణుడు, వాడే సర్వేశ్వరుడు, సర్వకారణాలకి కారణం వాడు. ఇది మనకు అర్థం కాక దుఃఖపడుతున్నాం. తర్వాత కృష్ణుడు గీతలో ఏం చెప్పాడంటే, గత వ్యధ ఏడుస్తూ కూర్చోవద్దని చెప్పాడు. మీ ఇంట్లో ఏదైనా లాభం వచ్చే దానికి ఒక కారణం ఉంటుంది, నష్టం వస్తే దానికి కారణం ఉంటుంది, అవి నీకు అర్థం కావు. అనేక సంఘటనలు పరిస్థితులు ఒకసారి మనకు అనుకూలంగా ఉంటాయి, ఒకసారి ప్రతికూలంగా ఉంటాయి, దేహ ప్రారంభాన్ని బట్టి. కానీ ఏడవద్దన్నాడు, ఏడుస్తూ కూర్చోవటం భక్తుడు లక్షణం కాదు అని చెప్పాడు. గత వ్యధ ఏడుస్తూ కూర్చోవద్దు, శుచి దక్ష అంటే శుచిగా ఉండండి. దేహం విషయం లోపల శుచిగా ఉండాలి, బయట శుచిగా ఉండాలి. లోపల శుచిగా ఉండాలంటే బయట మీ శరీరాన్ని మామిడి ఈ సబ్బులు పెట్టి తోముకుని ఎలా శుచిగా ఉంటారో లోపల కూడా మీ మనస్సు కూడా శుచిగా ఉండాలి. లోపల శుచి ఉండాలి, బయట శుచి ఉండాలి. మీ చెప్పాల అన్నం వండుకుని చెప్పాల బయట ఉడితే తొడి, బయట ఉడితే కడిగితే సరిపోదు, లోపల కూడా కడగాలి. శుచి లోపల ఉండాలి, బయట ఉండాలి, అది భక్తుడి లక్షణం. దక్ష దక్ష అంటే మీరు చేస్తున్నటువంటి పని బాగుండాలి. అందుకని మీరు కాసిన కాఫీ తాగితే ఆరు నెలల జ్ఞాపకం వచ్చేలా ఉండకూడదు అని. అంటే దక్షత ఉండాలి. ఏ పని అయితే మీరు మీ చేతికి భగవంతుడు ఒక్కో పని ఒక చేతికి ఒక పని అందజేస్తాడు. కొంతమంది వడ్రంగి పని చేస్తారు, కొంతమంది తాపీ పని చేస్తారు, కొంతమంది డాక్టర్ పని చేస్తారు, కొంతమంది వ్యవసాయ పని చేస్తారు, కొంతమంది ఇంజనీరింగ్ పని చేస్తారు. ఎవరు ఏ పని చేస్తారంటే ఆ పనిలో దక్షత ఉండాలి, సమర్థత ఉండాలి, బాధ్యత ఉండాలి, ఆ చేసే పని చల్లగా ఉండాలి. ఈ దక్షుడి యొక్క లక్షణం, ఇది భక్తుడి యొక్క లక్షణం. భక్తుడు అంటే స్వామర్థనంగా జీవించేవాళ్ళు, ఈ చెవులు ముక్కేసి కూర్చున్న వాళ్ళందరూ భక్తులు కాదు. మీరు ఏ పని చేస్తే ఆ పనిలో దక్షత ఉండాలి. తర్వాత పని మనం చేత కాకపోతే నేర్చుకోవాలి. ఏ పని నేర్చుకుంటే వస్తుంది, ప్రాక్టీస్ చెయ్యాలి. ప్రాక్టీస్ చేయకుండా ఏ పని రాదు. మీకు ఆత్మజ్ఞానం కూడా వస్తుంది, భౌతికమైన చిన్న చిన్న పనులే మీరు ప్రాక్టీస్ చేయకపోతే రావాలి. మీరు ఆత్మజ్ఞానం ఎలా వస్తుంది, ఎలా ప్రాక్టీస్ చేయకపోతే అంటే ప్రాక్టీస్ చెయ్యాలి, అభ్యాసము చెయ్యాలి. మీరు లెక్కలు బాగా నేర్చుకోవాలంటే అభ్యాసం చేస్తే లెక్కలు బాగా వస్తాయి. అలాగే ఏదైనా అక్కడ మనస్సు పెట్టి చెయ్యాలి. అంటే శుచిగా ఉండాలి, లోపల శుచిగా ఉండాలి, బయట శుచిగా ఉండాలి. మీరు లోపల శుచిగా ఉండి బయట శుచిగా ఉంటే, తర్వాత దక్షత కలిగి ఉంటే రోజు ఏడుపు ముఖాలు వేసి కూర్చోకుండా ఉండాలి. అంటే ఈ దుఃఖానికి కారణం ఉన్నప్పటికీ మీరు దుఃఖం లేకుండా ఉంటే మీరు నేనంటే ఇష్టపడతానని మనం చూసి నా స్వరూపం నీకు ఇస్తానని గోడ పెట్టాడు భగవంతుడు గీతలో. మీకు దుఃఖ కారణం ఉన్నప్పటికీ, ఏదైనా మీ సంసారంలో ఇబ్బందులు ఉన్నప్పటికీ, మీ సంసారంలో అనేక కారణాలు దుఃఖం వచ్చే విషాదం వచ్చే కారణాలు ఉన్నప్పటికీ మీరు దుఃఖం లేకుండా ఉంటే వాడు నా భక్తుడు, వాడు నాకు ఇష్టడు, ఈ వెరీ క్లోజ్ని, ఇది నియట్టుని, ఇది వెరీ డిజెక్ట్ అని వాడు నాకు ఇష్టడు అవుతాడు, నేను వాడిని ప్రేమిస్తాను, నేను వాడు వాడు నా హృదయంలోకి వాడిని తీసుకుంటాను, వాడు నాకు ఇష్టడు అవుతాడు, తర్వాత వాడు నాకు భక్తుడు అవుతాడు, వాడు భక్తుడైన తర్వాత వాడి యొక్క యోగక్షేమాలు నేను చూస్తాను. ఎప్పుడు చూస్తాను? దుఃఖ కారణం ఉన్నప్పటికీ దుఃఖం లేకుండా ఉండగలిగితే, ఏదైనా టెన్షన్ కారణం ఉన్నప్పటికీ వాడు టెన్షన్ ఫ్రీగా ఉండగలిగితే వాడి బాధ్యత నేను తీసుకుంటాను. సర్వ ఆరంభ పరిత్యాగి అంటే భక్తుడు ఎలా ఉంటాడంటే భగవంతుడి చేతిలో ఆట బొమ్మలాగా ఉంటాడు. భగవంతుడు ఎలాగ ఆడిస్తే అలాగ ఆడుతూ ఉంటాడు. అంతేకాని భగవంతుణ్ణి నాకు ఇది కావాలి అది కావాలని అడగడు భగవంతుణ్ణి. భగవంతుడు ఎలా ఆడిస్తే అలా పని చేస్తూ ఉంటాడు. భగవంతుడి చేతిలో పనిముట్టుగా ఎవడైతే ఉన్నాడో వాడిని చూసి నేను ఇష్టపడతానని భగవద్గీతలో చెప్పాడు. అంటే భగవంతుడి చేతిలో భక్తుడు పనిముట్టి కింద ఉంటాడు. ఆ పనిముట్టి కింద కనుక ఉంటే భగవంతుడి దయకు పాత్రుడు అవుతాడు వాడు. అంచేత మనం ఇప్పుడు ఈ జన్మలోకి వచ్చాం, ఈ శరీరంలోకి వచ్చాం, ఇప్పుడు 1000 సంవత్సరాలు ఉండం, 2000 సంవత్సరాలు ఉండం, 3000 సంవత్సరాలు ఉండం. వచ్చే జన్మలో కాశీలో పుడితే బాగున్నాం, ఢిల్లీలో పుడితే బాగున్నాం, లేక అమెరికాలో పుడితే బాగున్నాం, లేక ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ గారి ఇంటికాడు పుడితే బాగుందంటే ఆ వేషాలు కుదరవని చెప్పాడు భగవద్గీతలో భగవంతుడు. భగవంతుడు ఏం చెప్పాడంటే మీకు రాబోయే జన్మలో మీకు ఎవరింటికాడు పుట్టాలంటే వారి ఇంటికాడు మీకు జన్మ ఇవ్వను అని చెప్పాడు. మీరు స్వతంత్రులు కాదు అని చెప్పాడు. మీకు అహంకారంతో గర్వంతో ఊగిసిరాడొద్దని చెప్పాడు. పౌరబోత్తనం పనికిరాదని చెప్పాడు. రాబోయే జన్మలో మిమ్మల్ని ఏ కుటుంబంలో పెట్టాలో, ఏ సంసారంలో పెట్టాలో నీ నుంచి నేను పంపిస్తాను, కానీ మీ ఇష్టానుసారం మిమ్మల్ని పుట్టనివ్వను అని చెప్పాడు గీతలో భగవంతుడు యజ్ఞేశ్వరుడు. రాబోయే జన్మలో ఈ జన్మలో మీరు చేసిన సాధన బట్టి, మీరు చేసేటువంటి కృషిని బట్టి, భగవంతుడి పట్ల మీరు ప్రేమను పెంచుకుని ఆప్యాయ భగవంతుడు అంటే సజీవమైన విశ్వాసాన్ని కనుక మీరు పెంచుకుంటా అంటే, ఈ జీవితంలో మీరు చేస్తున్నటువంటి ప్రవర్తన బట్టి రాబోయే జన్మలో ఎప్పుడు ఎక్కడ ఏ కుటుంబంలో మీరు నిర్ణయించాలి, ఏ కుటుంబంలో మీరు జన్మించాలి, జన్మించాక ఆ శరీరం ఎంతకాలం ఉండాలి, అది మీరు నిర్ణయించే విషయాలు కానీ మీ వల్ల ఏది అవ్వదు అని చెప్పాడు. అవుతుందని మీరు అనుకుంటే మీ బుద్ధి జీవిత మీ తెలుగు తక్కువతనం బుద్ధి లేని వాళ్ళు అని చెప్పాడు భగవంతుడు గీతను. అంటే ఈ బుడబొక్కల మాటలకు ఏం కుదరం. తర్వాత ఇంటెలిజెన్స్ డజ్ నాట్ గ్రో. కృష్ణుడు ఏమని చెప్పాడంటే గీతలో, ప్రతి మీరు పుట్టిన కుటుంబాన్ని బట్టి మీకు కొన్ని తెలివితేటలు వస్తాయి. తర్వాత మీరు పుట్టిన కుటుంబాన్ని బట్టి కొంచెం మంచి బుద్ధి వస్తుంది. ఒక్కో కుటుంబంలో పుట్టిన వాళ్ళు కొంచెం మంచి సంస్కారం వస్తుంది. ఒక్కో కుటుంబంలో పుట్టిన వాళ్ళకి ఇంక 24 గంటలు డెడికేషన్ తప్పించి పని లేదు. వీళ్ళకి వాళ్ళకి మధ్య పేచీలు పెట్టడం, ఇక్కడ మాటలు అక్కడ చెప్పటం, అక్కడ మాటలు ఇక్కడ చెప్పటం, వాళ్ళకి సయోజ్యత కుదరదు. సయోజ్యత ఏం కుదరదు, ఏదైనా అభిప్రాయ భేదాలు ఉంటే అవి పెంచేస్తూ ఉంటారు. ఈ కొన్ని రకాల కుటుంబాల్లో పుట్టిన వాళ్ళు ఎలా తయారవుతూ ఉంటారు. అంచేత మీరు ఆధ్యాత్మికంగా ఎటువంటి కుటుంబంలో మీరు జన్మిస్తే మీకు ఆధ్యాత్మికంగా అభివృద్ధిలోకి వస్తారు, మళ్ళీ మీరు మోక్ష మార్గాన్ని పొందుతారో, ఎటువంటి కుటుంబంలో జన్మిస్తే మీకు మోక్ష మార్గానికి దారి కనిపిస్తుందో ఆ కుటుంబాన్ని నేను సెలెక్ట్ చేసి పంపిస్తాను. భగవంతుడు ఏమి చెబుతున్నాడంటే, తెలివితేటలు పుట్టుకతోటి రావాలి, మంచితనం పుట్టుకతోటి రావాలి, ఆ వివేకం పుట్టుకతోటి రావాలి. ఆ కుటుంబాన్ని బట్టి కొన్ని జీవించిన బట్టి వస్తాయి. కానీ పుట్టిన తర్వాత కూడా కొంచెం కష్టపడితే కొంచెం తెలివితేటలు పెరిగితే పోయి మరీ ఎక్కువ పెరిగిపోవు. పుట్టిన తర్వాత కూడా కొంచెం తెలివితేటలు పెంచుకోవచ్చు మనం. ఆ తెలివితేటలు కొంతవరకే పెరుగుతాయి. పుట్టిన తర్వాత కూడా కొంత మంచితనాన్ని పెంచుకోవచ్చు, కానీ ఆ మంచితనం కొంతవరకే పెరుగుతుంది సాధన వల్ల. కానీ మీరు వచ్చే జన్మలో మీరు ఈ జన్మలో మీరు విశ్వాసంగా ఉంటే, మీ జీవితం సరళంగా ఉంటే, భగవద్ అభిముఖంగా భగవంతుని పొందాలనేటువంటి ఆ ముముక్షత్వం, ఆ జిజ్ఞాస కనుక ఈ జన్మలో కనుక ఉంటే, మీకు రాబోయే జన్మలో
ఆ చెడు అభివృద్ధి అయ్యే కుటుంబంలో, ఆ మంచితనం అభివృద్ధి అయ్యే కుటుంబంలో, ఆ సాధనా బలం పెరిగే కుటుంబంలో మీ శరీరం విడిపోయిన తర్వాత మీ జీవుని తీసుకెళ్లి ఆ కుటుంబంలో మీకు జన్మనిస్తాను, ఆ పని నేను చేసి పెడతాను మీకు అని భగవంతుడు గీతలో చెప్పాడు. ఇంటెలిజెన్స్ డజ్ నాట్ గ్రో. కొంతమంది ఒక కుటుంబంలో పుట్టిన వాళ్ళకి కొంచెం తెలివితేటలు ఎక్కువ ఉంటాయి, ఆ కుటుంబాన్ని నేను సెలెక్ట్ చేస్తాను. అలాగే కొన్ని కుటుంబాల్లో పుట్టిన వాళ్ళకి మంచితనం ఉంటుంది, మంచితనం హోండాతనం, ఆ చిరుకుతనం ఉండదు కొంతమంది. కొన్ని కుటుంబాల్లో పుట్టిన వాళ్ళకి ఆ మంచితనం ఉంటుంది, హోండాతనం ఉంటుంది. ఆ జీన్స్ నేను ప్రసాదిస్తాను. అంటే అది మీరు ఏం చేయాలి అంటే, మీరు తెలివితేటలుగా పుట్టలేదు అనుకోండి, సాధన చేస్తే కొన్ని తెలివితేటలు పెంచుకోవచ్చు, దాన్ని నేను కాదనట్లేదు. కానీ పుట్టుకతోటే తెలివితేటలుగా పుట్టడం వేరు, పుట్టుకతోటే మంచితనంగా పుట్టడం వేరు, పుట్టుకతోటే ఔన్నత్యంగా పుట్టడం వేరు. తర్వాత మీరు సాధన చేసుకునేది కొంచెం పెరుగుతుంది. అంటే ఈ జన్మలో మీరు సరిగా ఉంటే పుట్టుకతోటే గొప్ప స్థితిలో మీకు అటువంటి భర్తను అనుగ్రహిస్తాను అర్జున అన్నాడు భగవంతుడు. ఇంటెలిజెన్స్ డజ్ నాట్ గ్రో. మీరేంటో కొంత సాధన చేస్తే కొన్ని తెలివితేటలు పెరుగుతాయి, కానీ పుట్టుకతో వచ్చిన తెలివితేటలు అవి డిఫరెంట్ గా ఉంటాయి. అందుకే భగవంతుడు ఏం చెప్పాడంటే, రాబోయే జన్మల్లో మీకు మంచి జన్మలు రావాలంటే మీరు అలవాటు చేసుకోండి యజ్ఞ దాన తపస్సులు. అంటే మీకు ఈ మనస్సు పలచబడేటట్టు చూసుకోవాలి, మనస్సు పలచబడేటట్టు చూసుకోవాలి. తర్వాత మనం ఏం చేయాలంటే, మన ఇంటికాడ తగిన మన పని ఏంటో మనం చేసుకుని మిగతా టైం అంతా భగవంతుని అనుభవంలోకి తెచ్చుకోవడానికి టైం అంతా కాలం అంతా ఉపయోగించుకోవాలి. మనం భగవద్ భక్తులు కాని వాళ్ళతో సహవాసాలు చేయకూడదు. భక్తులు కాని వాళ్ళతో సహవాసం చేస్తే మనం చేసిన సాధన అంతా పోతాం. చేసే స్నేహాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి, అధ్యయనం చేసే గ్రంథాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి, జపధ్యానంలో జపం విడిచిపెట్టకూడదు, ధ్యానం విడిచిపెట్టకూడదు. ధ్యానం చేసి మన కోరికలు తగ్గుతాయి. ఈ మూల తలంపు వేరుతో సహా పరిపూర్ణంగా అంటే 100% నూటికి 100% ఆ మూల తలంపు నశిస్తేనే కానీ నువ్వు పునర్జన్మ రహిత స్థితిని నువ్వు పొందలేవు. అంటే నీకు మోక్షం వచ్చేయాలి, మోక్షం వచ్చేయాలి, ఆత్మజ్ఞానం వచ్చేయాలి, ఆత్మజ్ఞానం వచ్చేయాలి. ఏమంటే ఏంటి, నామదారాంగులతో పాటు కూర్చున్నారు, మాకు ఒక్కడికి ఆత్మజ్ఞానం ఇచ్చేసి పంపిస్తే బాగుండు అనుకునే భక్తులు కూడా ఉన్నారు. నాన్నగారు అడిగి మీకు జ్ఞానం వేసి కూర్చుంటున్నారు, మాకొక్కడికి జ్ఞానం ఇచ్చి పంపిస్తే బాగున్నా అందరితో పాటు కూర్చుని, అంటే వాళ్ళని స్పెషల్ గా చూసి ఇచ్చేసి పొందారు. అంటే వాళ్ళు నూటికి 100 స్వార్థపట్లు అని అర్థం. అలాంటి చెయ్యాలి మంచి వాళ్ళు. అసలు వాళ్ళకి ఒక అండర్స్టాండింగ్ లేదు, ఒక వివేకం లేదు, ఒక అవగాహన లేదు, లైఫ్ గురించి అవగాహన లేదు. అంటే అడిగి మీద కూర్చోవడం మానేసి మేము ఎవరు లోపలికి వెళ్ళేసి వాళ్ళకి మోక్షం ఇచ్చి పంపారు. ఆ బాపత వాళ్ళు కూడా పనికిరారు, పనికిరారు. రాబోయే జన్మలో వాళ్ళు నీచి జన్మలు వస్తాయి కాబట్టి అటువంటి కలుగుతున్నాడు. ఇప్పుడు మనం సాధన చేస్తున్నాం. కృష్ణుడు ఏం చెప్పాడు, నువ్వు కర్మ చేయటానికి అధికారం ఉంది, ఫలం లేదు, నీకు కాంక్ష లేదు. ఇప్పుడు వెస్ట్ గోదావరి కలెక్టర్ గారు వెళ్ళి ఈస్ట్ గోదావరిలో పెత్తనం చేస్తే కుదరదు, పెత్తనం చేసిన చెల్లదు అది. అలాగే మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వెళ్ళి ఇంకో రాష్ట్ర ముఖ్యమంత్రి ఇంకో రాష్ట్రం దగ్గరికి వెళ్తే పని ఎవరు ఎవరి ఏరియాలో వారు పని చేయాలి. నువ్వు పని చేయడానికి పనికి వస్తావు, ఫలం దాకని నేను, ఫలం నా చేతిలో ఉంది. నువ్వు నీది నీవు పని చేయడానికి పని వచ్చావు, పని మీద నీకు అధికారం ఇచ్చాను. నువ్వు అధికారం సద్వినియోగం చేసుకోవనుకో, నీకు నీచి జన్మలే. పనికే పనికిరానివాడు, నువ్వు పనికే పనికిరానప్పుడు ఆ పని ఎలా చేయాలో తెలియనప్పుడు నీకు ఫలకాంక్ష కూడా ఎందుకు వచ్చా, నీకు బుద్ధి తక్కువవాడా? అంటే నీకు కర్మకే పని చేయడానికి నీకు అధికారం ఇచ్చాం, అది నువ్వు సద్వినియోగం చెయ్యి, నీకు మోక్షం ఇవ్వాలి. ఇప్పుడు నువ్వు ఆ ముహూర్తం ఎవ్రీథింగ్ హ్యాపన్స్ ఈస్ ఉంటాయి. నీకు ఆ యోగ్యత వచ్చేసిందనుకో, నువ్వు నీకు యోగ్యత వచ్చిందనుకో, అలకత వచ్చిందనుకో, మోక్షం నాకు కావాలి నువ్వు అడగాల, అడగకుండానే ఇస్తాం కదా అన్నాడు పరమాత్మ. నీకు యోగ్యత వచ్చిందనుకో, అడగత వచ్చిందనుకో, ఒక క్షణం కూడా నేను వేస్ట్ చేయను. నీకు యోగ్యత లేదు, అడగత లేదు, మనసులో సమాయత్వం లేదు, ఒక మనో నిగ్రహం లేదు, మోక్షం ఎవడో గంటలో ఇచ్చేస్తే బాగున్నాం అనుకుంటే అది నీ సాధన బలం లేదు. అంటే నీకు అంటే నీకు భక్తే లేదు, భక్తి లేకుండా ముక్తిని కాంక్షిస్తున్నావు. నీకు భక్తి లేదని నాకు తెలుసు, నువ్వు ఉందనుకుంటున్నావు నీకు భక్తి, నీకు భక్తి లేదు, అయ్యో భక్తిని పెంచుకుందావు నీకు లేదు. భక్తి లేకుండా ముక్తిని కాంక్షిస్తున్నావు. నువ్వు భగవంతుని మోసం చేయగలవా? భగవంతుని మోసం చేయలేవు. అసలు నీకు భక్తి కనుక ఉంటే ముక్తిని అడగవు, భక్తి లేదు కాబట్టి ముక్తిని అడుగుతున్నావు. నీకు నిజంగా భక్తి ఉంటే ముక్తిని ఆయన ఇస్తాడు. భక్తి పరిపూర్ణంగా ఉన్నాడు, ముక్తిని అడగడు, ఇస్తే పుచ్చుకుంటాడు లేకపోతే లేదు. నిజమైన భక్తుడు ముక్తినే అడగడు. ఆ ముక్తి సహజంగా పరిణామంలో కాలక్రమంలో అది వస్తుంది అయ్యా అంటున్నాడు భగవంతుడు. మోక్షం ఎప్పుడు వచ్చేస్తుంది, మోక్షం ఎప్పుడు వచ్చేస్తుంది? ఇచ్చేవాడు అమాయకుడా, బుద్ధి తక్కువ వాడా? భక్తి అంటే ఇలా ఒళ్ళు తిప్పుకోవడం అనుకుంటున్నారా? అది వరవేగతమైన జీవితం. అది అంటే నువ్వు నిజంగా నీకు భక్తి ఉంటే అది అలా ఇంటికి జరిగింది, ఇది ఎలా ఇంటికి జరిగిందని నీకు సందేహం రాదు. ఆయన తెలియకుండా ఇది జరగలేదు, ఆయన ఇష్టం నాది ఇష్టం అనుకుంటాడు నీకు, నిజంగా నువ్వు భక్తుడు అయి. అసలు శ్రీకృష్ణుని చైతన్యం ఏడన్నాడు, ఈ భక్తి వల్ల వచ్చే ఆనందాన్ని తట్టుకోలేకపోతున్నాను, ఇంకా ముక్తి లేదు. కృష్ణ మాకు ఇది చాలు అయ్యా, అది కూడా వద్దన్నారు. నా శరీరం తట్టుకోలేకపోతుంది, నా మనసు తట్టుకోలేకపోతాం, అదే ఈ భక్తే తట్టుకోలేకపోతున్నాం కృష్ణ, ఎందుకు ఇదే తట్టుకోలేకపోతున్నాం, మాకు ఇదే సరిపోతుంది, ముక్తి మాకు వద్దు, ఇదే సరిపోతుంది. వాళ్ళకే తొందరగా ముక్తి వస్తుంది, ఎదురు చూసి వాళ్ళకి అసలు రాదు. ఎప్పుడు వస్తుంది అది ఎక్స్పెక్టేషన్ పనికి రాదు. నీకు ఇచ్చిన పని ఏం సరిగ్గా చేయటం లేదు, అంటే పరిచయం గురించి ఆలోచిస్తావేంటి? తర్వాత మనకు మనలో ఉన్నటువంటి గొప్ప లోపం ఏంటంటే, అసలు మన దేశంలోనే ఈ లోపం ఉంది. ఇక్కడ ఇక్కడ కూర్చుని 10 మంది గురించి అసలు బాధ్యత లేదు. అది బాధ్యత ఎలా ఉంటుందంటే, అమెరికాలో 5 ఇంటికి పని అవ్వలేదు అనుకోండి, ఇంకో అరగంట పని 5:30 దాకా చేసి వెళ్ళిపోతాడు వాడు. 5 ఇంటికి వెళ్ళిపోవాలనుకోడు, ఈ పని పూర్తి చేసి వెళ్ళిపోదాం అనుకోడు. అది బాధ్యత. ఆ బాధ్యత ఇండియాలో లేదు, ఆ పనికి సంబంధించిన సంస్కృతి లేదు, రెస్పాన్సిబిలిటీ లేదు. అయితే భగవాన్ ఏం చెప్తున్నారంటే, మీకు 2 పద్ధతులు ఉన్నాయి మీరు బాగుపడాలంటేనే. మీకు ఆత్మజ్ఞానం కావాలంటే, అమృతానుభవం కలగాలంటే, మీరెవరో మీకు తెలియబడాలంటే మీకు 2 పద్ధతులు ఉన్నాయి. ఈ మూల తలంపు యొక్క మూలాన్ని పట్టుకోవాలి. అయితే భగవంతుడు అనేవాడు ఒకడు ఉన్నాడు అని వాడి సంకల్పానికి మీరు బొద్దులయ్యానా ఉండాలి. మీ పూర్వజన్మ సంస్కారాన్ని బట్టి ఈ 2 మార్గాల్లో ఎలా ప్రయాణం చేసినా మీకు ఆత్మజ్ఞానం కలుగుతుంది. అంటే నీకు సంకల్పం అంటూ ఏమి ఉండక్కర్లేదు. కోరికకి శక్తి లేదు, శక్తి ఈశ్వరుడు. ఇంకోటి మీరు గుర్తుపెట్టుకోండి, ఒకసారి మన కోరికతో సమానం లేకుండా కొన్ని పనులు అవుతూ ఉంటాయి, ఒకసారి కొన్ని కోరిక పెట్టుకున్న పని అవుతుంది. అంటే శక్తి ఈశ్వరుడిది, కానీ శక్తి కోరిక లేదు. మన కోరికను బట్టి మనకు బలం రాదు. మనకి కోరిక లేకపోయినా కొన్ని కొన్ని పనులు అయిపోతూ ఉంటాయి. కోరిక పెట్టుకున్న కొన్ని పనులు అవ్వవు, అవి నువ్వు గ్రహించాలి. ఏంటంటే నీ కోరిక శక్తి లేదు, శక్తి ఈశ్వరుడిది, శక్తి ఈశ్వరుడిది, అంతా ఈశ్వర సంకల్పంగానే జరుగుతోంది, అంతా ఈశ్వర సంకల్పంతో జరుగుతోంది. అవి మనకి తెలియటం లేదు. అది తెలుసుకున్నా, అది ప్రాపర్ గా అర్థం చేసుకున్నా, అర్థం చేసుకుని మన అనుభవంలోకి తెచ్చుకున్నా మనస్సు నశిస్తుంది. పరిపూర్ణమైన శరణాగతి పొందినవాడు, నిజమైన భక్తి ఉన్నవాడు ముక్తిని కూడా కోరుకోడు. అంటే మీరు ముక్తిని ఎప్పుడు ముక్తి వస్తుందా, ఎప్పుడు ముక్తి వస్తుందా అని మీరు ఎదురు చూస్తుంటే మీరు నిజమైన భక్తులు కాదు. ప్రతిదానికి ఎదురు చూసినట్టు భక్తుడు లక్షణం కాదది. రాబోయే జన్మలో మంచి జన్మ వస్తే బాగుంటుంది, మంచి జన్మ వస్తే బాగుంటుంది అనుకుంటే అది భక్తుడి లక్షణం కాదు. ఒకవేళ మంచి జన్మ రావాలంటే మిమ్మల్ని తీసుకెళ్ళి ఆ మంచి జన్మలో ప్రవేశపెట్టినాం, ఈ జన్మలో మీ ప్రవర్తన ఎలా ఉందో దాన్ని బట్టి వచ్చి జన్మ కుటుంబం మీరు ఏ కుటుంబంలో జన్మించాలి మీరు నిర్ణయిస్తాను, కానీ అది మీరు నిర్ణయించుకుని మీరు ఎన్నిది కాదు. చనిపోయిన తర్వాత మళ్ళీ శరీరం వచ్చే లోపల ఎక్కడ ఉండాలి, ఏ లోకంలో ఉండాలి, ఆ లోకంలో ఎంతకాలం ఉండాలి అని నిర్ణయించి తర్వాత మిమ్మల్ని ఏ కుటుంబానికి ట్రాన్స్ఫర్ పెట్టాలి అదంతా నా ఇష్టమే, కానీ మీ తెలివితేటల వల్ల అది జరిగేది కాదు. అదంతా మీ ప్రవర్తన బట్టి, ఈశ్వరుడు పట్ల మీకున్న విశ్వాసాన్ని బట్టి, మీకున్న త్రికరణ శుద్ధిని బట్టి, మీలో ఉన్నటువంటి వివేకాన్ని బట్టి, మీలో ఉన్నటువంటి విశిక్షణ జ్ఞానాన్ని బట్టి ఇవన్నీ చూసుకుని నేను నిర్ణయిస్తాను. కానీ మిమ్మల్ని బట్టి పలానా కుటుంబంలో పుడితే బాగున్నా, పలానా జన్మ వస్తే బాగున్నా అనుకుంటే మీ ఇష్టానుసారం కుదరదు అని చెప్తున్నారు. అది భగవంతుడికి పక్షపాతం లేదు. ఏ జీవుడికి ఎలా కేటాయించాలో వాడు పూర్వజన్మ సంస్కారాన్ని బట్టి వాడికి కేటాయిస్తూ ఉంటాడు. అంతేకాని భగవంతుడికి పక్షపాతం లేదు. పక్షపాతం ఉంటే భగవంతుడు కాదు, పక్షపాతం ఉంటే వాడు జ్ఞాని కాదు, భగవంతుడే కాదు. ఏ జీవుడికి ఎంత కేటాయించాలో అంత కేటాయిస్తూ ఉంటాడు. వాడు కోరికతో సంబంధం లేకుండా కేటాయిస్తాడు. కుమారస్వామిరాజు గారు మనకు ముఖ్యమంత్రి అయ్యారు, 53 ఏళ్ళు మెడ్రాసులో ముఖ్యమంత్రి చేశారు కుమారస్వామిరాజు గారు. మీరు పేరే విధంగా ఉంటారు కుమారస్వామిరాజు గారు అని 50 మొదలు 52 వరకు మనం తమిళనాడు వాళ్ళు కలిసి ఉన్నప్పుడు కాంపోజిట్ స్టేట్ లో 2 ఏళ్ళు ముఖ్యమంత్రి చేశారు. అప్పుడు జనరల్ హాస్పిటల్ లో మెడ్రాస్ సెంట్రల్ స్టేషన్ లో ఉన్నటువంటి జనరల్ హాస్పిటల్ లో 10 లంఘనాలతో ఉన్నారు కుమారస్వామిరాజు గారు. ఆయన రామ్కో సిమెంట్ వాడదే, ఆయన అప్పుడు ఎమ్మెల్యే చేసేవారు. ఈ వర్గానికి ఆ వర్గానికి పడలేదు. సరే ముఖ్యమంత్రి ఎవరిని చేద్దామంటే వీళ్ళు వాళ్ళు ఏమనుకున్నారు, మీకు నేను చెప్పేది మీకు నచ్చలేదు, నేను చెప్పేది మీకు నచ్చలేదు, మన అందరికీ నచ్చినప్పుడు ఒకడు ఉన్నాడు కుమారస్వామిరాజు అని చేసేద్దాం ఉన్నారు. ఆయన మంత్రి పదవి అక్కర్లేదు అనుకుంటున్నాడు ముఖ్యమంత్రి. చివరికైనా హాస్పిటల్లో ఉన్నాడు, ప్రజలు అంటనాలు చేస్తున్నారు. వీళ్ళందరూ కలిసి మీరే ముఖ్యమంత్రి అన్నారు, ఇదేంటి నేను సావధానం సిద్ధంగా ఉన్నారు, నాకు ముఖ్యమంత్రి అని ఇప్పుడు ప్రజలు అంటున్నారు అన్నారు. అప్పుడు డాక్టర్తో ఏం చెప్పారంటే ఇప్పుడు గవర్నర్ దగ్గర తీసుకెళ్తామని నేను ప్రమాణ స్వీకారం చేయించేస్తాం, అక్కడ ఎక్కడ ముఖ్యమంత్రికి తర్వాత తీసుకొచ్చి హాస్పిటల్లో పడేస్తాం. ప్రజలు పది లంఠనాల్లో మనం తీసుకెళ్లి రాజభవన్ తీసుకెళ్లి ముఖ్యమంత్రికి ప్రమాణీకారం చేసి మళ్ళీ ఇంటికి తీసుకొచ్చి అది జ్వరం తగ్గాక రెండప్పుడు మీ ముఖ్యమంత్రి పదవి చేయడం కానీ ప్రార్థించాలని కోరికపోతామని ప్రారంభం. చాలా పెద్ద విషయాన్ని జెంటిల్ మ్యాన్ అని జెంటిల్ ఆయనకు పేరు కుమారస్వామిరాజు గారికి జెంటిల్ మ్యాన్ పొలిటీషియన్ అని. అంటే ఆయన రాజకీయాల్లో 2 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేశారు, వైఎస్ఆర్ గవర్నర్ గా చేశారు, పెద్ద మనిషి తరగా ఎప్పుడు పోగొట్టుకోలేదు అని. ఆయన పెద్ద రకం పోలేదు. మామూలుగా ఉన్నప్పుడు రైతు వారిగా ఉన్నప్పుడు ఎలా ఉండేవారు, ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎలాగ ఉండేవారు, వైఎస్ఆర్ గవర్నర్ చేసినప్పుడు ఎలా ఉన్నారు. అంటే ఆయనకు ఒక్కడికే పేరు రాజకీయాల్లో జెంటిల్ మ్యాన్ పొలిటీషియన్ అంటే ఆయన ముఖ్యమంత్రి చేసిన గవర్నర్ చేసిన పెద్ద రకం ఆ పెద్ద మనిషి తరహా అంటారు చూడండి, అది ఎప్పుడు పోగొట్టుకోలేదు ఆయన. అంటే ఆయన ఏం పొలిటీ జెంటిల్ మ్యాన్ పొలిటీ అంటే కోరిక లేకుండా వచ్చేదానికి ఉదాహరణ కోసం మీకు చెప్తున్నాను. అంటే దీని అర్థం ఏంటి, ఆ జన్మాంతరాన్ని బట్టి ఆయనకు ఆ అధికారం చేయవలసి ఉంది, ఆయన శరీరం అలా చేయవలసి ఉంది చేసింది. అది ఇక్కడ భగవంతుడు చెప్పింది. అంటే భగవంతుడు అనే ఒకడు ఉన్నాడు, ఆ జీవుడికి అది పంచి పెడతా ఉంటాడు, ఆ భగవంతుడికి పక్షపాతం ఏం లేదు, ఏ జీవుడికి ఏది కేటాయించాలి అది కేటాయిస్తా ఉంటాడు. నువ్వు అనుకుంటున్నావు భగవంతుడికి పక్షపాతం ఉందేమని, భగవంతుడికి పక్షపాతం ఏం లేదు. అంటే వాడు ఏ జీవుడికి ఏది కేటాయించాలి అంటే భగవంతుడి మీద నీకు భగవంతుడు అనేవాడు ఒకడు ఉన్నాడనేటువంటి పరిపూర్ణమైన విశ్వాసం ఉంటే నీకు ఏకాగ్రత కలుగుతుంది, నువ్వు పరిశుద్ధుడవుతావు, పవిత్రుడవుతావు, పరిలో దక్షత వస్తుంది, ఏడుపు ముఖాలు వదిలేస్తావు, నీకు కష్టపడి శరీరం అంతా బాడి చేసేసుకుని ద్వేష బుద్ధిలోంచి బయటికి రావక్కర్లేదు, అసూయ బుద్ధిలోంచి బయటికి రావక్కర్లేదు, ఈశ్వరుడని వాడు ఒకడు ఉన్నాడు, అది ఏ జీవుడికి కేటాయించవలసింది, ఆ జీవుడు కేటాయిస్తున్నాడు అనే పరిపూర్ణమైనటువంటి నమ్మిక, ఆ పరిపూర్ణమైనటువంటి విశ్వాసం, ఆ పరిపూర్ణమైన శరణాగతి నీకు ఉంటే నువ్వు రహితుడు అవుతావు. అదే విశ్వాసం కుదరాలి, నోటితో చెప్పడం కాదు, నీ గుండెలో ఉంది కుదరాలి. అంటే నీకు విశ్వాసం ఉంటే శరీరం అంతా బాడి చేసేసుకోక్కర్లేదు. మేము యోగాభ్యాసాలు చేసేస్తున్నాం, యోగాభ్యాసాలు చేసేస్తున్నాం, కళ్ళు మూసుకొని కూర్చోవడం, ముక్కులు గాలి చూసుకోవడం చేసుకోండి, అవన్నీ చేసుకోండి అని రెండో పక్షం ముందు అసలు పరమేశ్వరుడి పట్ల నీకు విశ్వాసం కుదరాలి. ఆ విశ్వాసం కుదిరితే బైరహిత స్థితి వస్తుంది, నువ్వు బైరహితుడు అవుతావు. అంటే భగవంతుడు నీకు నీ ప్రారంభాన్ని బట్టి ఏదో ఇస్తూ ఉంటాడు, నీకు అనుగ్రహిస్తూ ఉంటాడు, నీ పట్ల దయచేపిస్తూ ఉంటాడు. భగవంతుడు నీకు నీ కోటాకి ఏది ఇస్తే దాంతో నువ్వు సంతృప్తి పడుతూ ఉండు. ఇంకా ఎక్కువ కావాలంటే ఇంకెక్కువ కావాలంటే నువ్వు చివరికి ఉన్నదూడిపోతుంది. చివరికి అది భగవంతుడు కృష్ణుడు చెప్పాడు, నీ పూర్వజన్మలు నీ చరిత్రలన్నీ నా దగ్గర ఉన్నావయ్యా, నీ పూర్వజన్మలన్నీ నా దగ్గర ఉన్నాయి, నువ్వు ఎలా జీవిస్తున్నావో నాకు తెలుసు, చచ్చాక నువ్వు ఎక్కడ పడతావో తెలుసు నాకు, ఎంతకురా నీ ఘోర నీ జీవితం అంతా నా దగ్గర ఉందన్నాడు. ఈ గొడవలన్నీ నాకు ఏం తెలియకని నా బావ అన్నాను ఏమో అనుకోవద్దు, నువ్వు భగవంతుడిని తెలియదు, తెలియదు నువ్వు నాకంటే ఏదో 2 ఏళ్ళు పెద్ద అనుకుంటున్నాను నేను, నువ్వు సర్వంతర్యామి ప్రభువు ఎదురు భగవంతుడు అంటే ఎవడు, మనం గాలి పీల్చుకోకుండా బతకలేం, నీరు తాగకుండా బతకలేం, అన్నం తినకుండా బతకలేం, పంచభూతాలతో సంబంధం లేకుండా, పంచభూతాలు లేనప్పుడు ఏ వస్తుందో, పంచభూతాలు ఉన్నప్పుడు కూడా పంచభూతాలతో సంబంధం లేకుండా ఏ వస్తువు అవుతుంది, వాడే భగవంతుడు. నీరు లేకుండా, గాలి లేకుండా, దేహం లేకుండా సృష్టి అంటే ఏంటి, పంచభూతాలు. ఈ పంచభూతాలు లేకుండా ఎవరికి స్వతంత్రంగా ఉండగలడు, ఎవరికి ఇండిపెండెంట్ గా ఉండగలడు, వాడి భగవంతుడు, అది బ్రహ్మం. భగవంతుడు దయ్యవల్లే ఇలానే రావాలి. కృష్ణుడు చిన్నపిల్లవాడు ఉన్నప్పుడు అల్లరి చేస్తాంటే వాడిని ఏదో రోకలకు దెనుకో కడుతుంది, యశోద తాళ్ళు పెట్టి కడుతుంది, ఎంత కట్టినా 2 అంగుళాలు తక్కువే తాడు, ఇంట్లో తాళ్ళన్నీ తెచ్చేసి నేను కడతాను, అల్లరి చేస్తున్నాడు, గోల చేస్తున్నాడు, ఎంత చేసినా 2 అంగుళాలు తక్కువ వచ్చింది తాడు, ఇంట్లో తాళ్ళన్నీ తెచ్చేసింది కట్టడానికి, మొత్తం ఎంత కట్టినా ఇంక 2 అంగుళాలు ముడేయటానికి ఇంకా 2 అంగుళాలు తక్కువ వచ్చింది. ఆవిడికి శరీరం అంతా చేమట పట్టేసి, మీరు 2 అంగుళాలు తక్కువ వస్తానికి మీ తాళ్ళని ఆవిడకు ఆలోచన, శరీరం అంతా చేమట పట్టేసి అలిచిపోయింది. అప్పుడు ఆ తల్లి మీద ఆయనకి దయ కలిగి అప్పుడు ఆ తాడుకు లొంగాడు వాడు దేవుడు. ఎంచేత లొంగాడు, తల్లి మీద ప్రేమ కలిగింది ఆడికి, ఆడికి ప్రేమ కలిగింది అనుకోండి, ఇంట్లో 1000 తాళ్ళు తెచ్చినాడు, 2 అంగుళాలు మళ్ళీ తేడా వస్తాం, వాడి దేవుడు. ఇది అమ్మ మీద దయ వల్ల వాడు లొంగాడు. అలాగే మన మీద ప్రేమ ఆయన కలగాలి కానీ అప్పుడు కానీ మనకు మోక్షం కూడా మనకు స్వాధీనం నేను ఎంత కట్టేస్తాను పిల్లవాడు, నేను కట్టేస్తాను పిల్ల కట్టేస్తాను, తల్లి చేయవలసిన సాధనంతో చేసేసాను, చేసి 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 ఫెయిల్ అయ్యాక అప్పుడు తను స్వాధీనం అయ్యాడు తల్లికి, వాడు దేవుడు. ఈశ్వరునికి అన్ని శక్తులు ఉన్నాయి, గాడి ఎగురుతుంది అని నచ్చి ఇలా అనుకోవాలన్నమాట, అన్ని భగవంతుడే, నేను నచ్చిండు గాడి ఎగురుతుంది అంతా భగవంతుడే, నేను నచ్చిండు ఆయన మీద పూర్తిగా భారం వేయటం తప్ప నాకు సంరక్షణ, ఆయన మీద పూర్తిగా భారం వేసి మీరు జీవించారు.
కంప్లీటెడ్ సరెండర్ టు ది విల్ ఆఫ్ గాడ్.
శరణాగతి మార్గం తప్పించు, భగవద్ అనుభవం పొందడానికి ఇంకో మార్గం లేదన్నాడు రామానుజుడు ఉడగబడు. అంటే నువ్వు నీ ముందు ఈశ్వరుడికి స్వాధీనం, నీ మనస్సును ఈశ్వరుడికి స్వాధీనం చెయ్యాలి. నువ్వు యోగాభ్యాసాలు చేస్తున్నావు నాలుగు వారాలు మూడు వరే, ఆ సంతోషం ఉండాలి ముఖంలోనే, శాంతి ఉండాలి, ఆనందం ఉండాలి. అక్కడేమో ఏదో పచ్చికూరలు తినొచ్చి ఇంటికి వచ్చాడు మామూలు ఉండేసిన కూరలు తినేది, అక్కడి నుంచి విరేచనాలు పట్టుకోవటం, ఏదో మూడు వారాలు రెండు వారాలు ట్రైనింగ్ ఇస్తున్నారు మంచిది, అలాగే పచ్చికూరలు తింటున్నారు. ఇప్పుడు ఇంటికి వచ్చిన వాళ్ళు మామూలు ఉండేసిన కూరలు తింటే మళ్ళీ మోషన్స్ పట్టుకుంటున్నారు. ఇప్పుడు తిండికాడు జాగ్రత్తగా ఉంటాం మంచిది, జాగ్రత్తగా ఉండటం వల్ల నీకు ఆత్మజ్ఞానం వచ్చేది. మాటకాడ తిండికాడ జాగ్రత్తగా ఉంటాం మంచిది, అంత మాత్రం చేదే జ్ఞానం వచ్చేది. ఈశ్వరు పట్ల పరిపూర్ణమైన విశ్వాసం ఉండాలి. తర్వాత శరణాగతి, ఆ శరణాగతి భావన ఉండాలి. అంటే శక్తులన్నీ మనలో ఏదైనా ఒక పని చేసే శక్తి ఉందనుకో, అది కూడా ఈశ్వరుడిదే. అది మనం సొంతం అనుకుని అహంకారం పోయి మనలో మన ద్వారా భగవంతుడు ఏదైనా మంచి పని చేస్తున్నాడనుకోండి, మాట్లాడుచు కనుక్కోండి, ఎంతో కొంత శక్తి ఉందనుకోండి, మనం ఏదైనా మంచి పని చేయడం, ఆ శక్తి ఎవరిది? ఈశ్వరుడిదే. ఇంకా మనం ఎక్కడున్నా, మనం ఎక్కడే, అది అర్థమైతే నీ మనస్సు అనుకుంటుంది. ఇది ఇక్కడ మన హైదరాబాద్కి ఎవరో ఫోన్ చేశారు, నేను మొన్న అక్కడ ఓ 10 మందికి సన్మానం చేశారు. సన్మానం చేస్తే ఏం చెప్పారంటే, మీటింగ్ లో ఈ వేదిక మీద కూర్చున్న వాళ్ళందరూ గనులే, అందరూ పెద్ద పెద్ద పనులు చేశారు, అందరూ పెద్దవాళ్ళే, అందరూ పెద్ద పెద్ద పనులు చేసిన వాళ్ళు, కానీ నాకు ఎందుకు సన్మానం చేస్తున్నారంటే, నేనేం పెద్ద పనులు చేయలేదు, ఘనకార్యాలు చేయలేదు, వాళ్ళని పెద్ద పనులు చేసిన వాళ్ళు గౌరవించడం నేర్చుకున్నాను కాబట్టి నాకు కూడా ఈ సన్మానం చేస్తున్నారని చెప్పాను. అంటే ఇలా ఎవరో పొద్దున ఫోన్ చేసి ఆ వాక్యం నాకు గుండెకి పట్టుకుందన్నారు ఒక ఆయన. అంటే మనం అన్ని మంచి పనులు మనం చేయలేము, ఆ మంచి పనులు చేసిన వాళ్ళని గౌరవించడం నేర్చుకున్నా సరిపోతుంది మనకు. అంటే నీకు ఏదైనా శక్తి ఉందనుకోండి, అనుకోండి, ఉదాహరణకు మీకు ఏదైనా తెలివితేటలు ఉన్నాయనుకోండి, లేకుండా అది ఎవరికి భగవంతుడికి నీది కాదండి, అది నీకు అర్థమైతే నీకు పునర్వత్తనం రాదు. ఇక్కడ భగవంతుడు చెప్తుంది మనకి, భగవంతుడు ఏదైనా ఇష్టే వస్తుంది, కానీ అది ఇవ్వకుండా ఏది రాదు. శక్తి అంటే ఎవరిది? భగవంతుడిది. మనకి ఏముంది? అహంకారం ఉంది. అందుకంటే ఏముంది మన దగ్గర? భగవంతుడు ఇచ్చిన శక్తి మందనుకుంటున్నాం, మందనుకుని అహంకారం పెంచుకుంటున్నాం. ఎందుకు గృహానికి పనికి రావటం లేదు, మనం పరానికి పనికి రావటం లేదు. గృహానికి పనికిరాం, పరానికి పనికిరాం. వాడు గుర్తు పెట్టుకోండి, మీకు ఎవరికైనా మీలో తెలివైన వాళ్ళు ఉన్నారనుకోండి, మీలో అతి మంచి వాళ్ళు ఉన్నారనుకోండి ఉదాహరణకి, లేదా మీకు ఆ వివేకం ఉందనుకోండి, ఆ వివేకం ఉందనుకోండి, ఆ వివేకంగా ఎలా జీవించాలో మీకు తెలుసు అనుకోండి, ఆ వివేకం ఉన్నమాని మీరు వివేకంగా జీవిస్తున్నారు. ఆ వివేకం ఇచ్చిన వాడు ఈశ్వరుడు, ఇంకా మీరు ఎక్కడున్నారు? మీరు లేరు, అంత ఈశ్వరుడే. దాని కూడా ఇష్టే వస్తున్నాయి, కానీ లేకపోతే మనకు రాదు, కోరికను బట్టి రాదు. అందరికీ ధనవంతులు అయిపోవాలండి, అందరూ ధనవంతులు అయ్యారా? అవ్వలేదు. అందరికీ జ్ఞానులు అయిపోవాలండి, అందరూ జ్ఞానులు అయ్యారా? అవ్వలేదు. ఆయన ఇస్తే వస్తుంది శక్తి, ఆయనకి ఆయన తప్పించి అది అర్థమైతే మనం దీని గృహం ఉంటుంది, పరం ఉంటుంది. ఎంతకాలం జీవించినా 100 సంవత్సరాలు జీవిస్తే 100 క్షణాలకి మీ జీవితం అయిపోదు. రమణ మహర్షి గారు చెప్పిన మాటలో నాకు ఎక్కువ నచ్చింది ఏంటంటే, ఆయన చెప్పేవారు ఎవరైనా వచ్చి భగవంతుడు ఏం చెప్పారంటే, మిమ్మల్ని బట్టి మేము అరుణాచలం వచ్చాము, లేకపోతే మాకు అరుణాచలానికి మాకు సంబంధం ఏంటని వారు. అది భగవాన్ ఏమన్నారంటే, నన్ను బట్టి మీరు రావటం ఏంటంటే, ఏ ఈశ్వరుడైతే, ఏ పరమేశ్వరుడైతే, ఏ అరుణాచలేశ్వరుడైతే నన్ను తీసుకొచ్చాడు, వాడే మిమ్మల్ని తీసుకొచ్చాడు, కానీ నేను నా గురించి మీరు రావటం ఏంటి? మరి నేనే నన్ను ఎవరు తీసుకొచ్చారు ఇక్కడికి? నన్ను ఎవడైతే తీసుకొచ్చాడో వాడే మిమ్మల్ని కూడా తీసుకొచ్చాడు. అంటే అక్కడ ఏంటి కర్తృత్వం లేదు, అహంకారం రమ్మంటుంటే ముళ్ళంటుంటే ఆ మాట రాదు. నన్ను ఎవడైతే తీసుకొచ్చాడు వాడే మిమ్మల్ని తీసుకొచ్చాడు, నాకు ఎవడైతే మోక్షం ఇచ్చాడో వాడే మీకు మోక్షాన్ని ఇస్తాడు, నేనేమని ఇక్కడ ఉండటానికి? ఉన్నది ఒక్కడే. అంటే మీకు ఎవరికైనా అహంకారం ఉంటే, మీకు ఎవరికి లేదనుకోండో గలం ఉంటే, భగవాన్ చెప్తున్నారని మీకు ఎవరికి లేదనుకోండో గలం ఉంటే, అది ఎందుకు పనికి రానుగా ముందు అనుకుని నిర్ధారణకు రండి అన్నాడు. ఎవరికి పేడ మెరిగి ఈ అహంకారం కంటే పేడ మెరిగి, పేడ అయితే కొంచెం చేలు వేసుకుంటే కొంచెం 2 బస్తాలు ఎక్కువ పండుతాయి. అహంకారం వల్ల ఏం పండుతుంది? ఏం పండదు, ఉన్నది ఊడిపోతుంది. ఒకవేళ మీకు లేదనుకోండి, ఉంటే ఎందుకు పనికి రానిది? అది ఎందుకు పనికి రాని, ఎందుకు పనికి రానిది నోటితోడు అనుకుంటే కాదు, ఆ నమ్మకం మీకు కుదరాలి. భగవంతుడు ఉన్నాడని నమ్మకం కుదరాలి. మీకు ఉన్న అహంకారం ఎందుకు పనికిరాదు, విహానికి పనికిరాదు, పరానికి పనికిరాదు, ఎందుకు పనికిరాదు అని నోటితోడు చెప్పడం కాదు, ఆ నమ్మకం మీకు కుదరాలి. అప్పుడు మీకు ఆ వైభవం కలుగుతుంది. ఇంకేదంటే, కొంతమంది ఆ యోగ్యతను చూడలేరు, కొంతమంది ఆ గుణాన్ని చూడలేరు. అందుకే కృష్ణుడు మంచి రూపం పెట్టుకున్నాడు, ఈ మొద్దులకి శుద్ధులకి కూడా పడతారని. ఆ కృష్ణుడిలో ఉన్న యోగ్యత మనం చూడగలమా? చూడలేము. ఆ కృష్ణుడిలోనే ఆ జ్ఞానం మనం చూడగలమా? చూడలేము. ఆ కృష్ణుడిలోనే వైభవం మనం చూడగలమా? చూడలేము. అంతర్యామిగా సర్వజ్ఞుడు సర్వంతర్యామి సర్వేశ్వరుడు ఆయన లోపల లోపల జీవితాన్ని మనం చూడగలము ఆ చూడము ఆ దేహ సౌందర్యాన్ని బట్టి కొంతమంది ఎంత బాగున్నావో కృష్ణ ఎంత బాగున్నావో కూడబడి కూడా వీళ్ళ కోసం రూపం కూడా మన కోసం అంటే స్థూల బుద్ధి ఉన్న వాళ్ళు రూపం చేత ఆకర్షించబడతారని మన కోసం అందం పెట్టుకున్నాడు ఆ బట్టలు కట్టుకున్నాడు మన కోసం మనలాంటి జనం ముద్దులు కూడా పడతారు ఈ మధ్యలో శుద్ధలో కూడా పడతారు లోపల నా వైరాగ్యం ఆ జ్ఞానాలు చూసి వాళ్ళు డిఫరెంట్ గా ఉంటారు ఆ కృష్ణుడు సౌందర్యం ఇంటికి పెట్టుకున్నాడంటే మనం మనబోటి మధ్యల కోసం పెట్టుకున్నాడు మనం గుణాన్ని చూడలేము జ్ఞానాన్ని చూడలేము వైరాగ్యాన్ని చూడలేము వైభవాన్ని చూడలేము భగవంతుల్లో ఉన్న శక్తిని చూడలేము ఇందులో నేర్చుకున్నా ఇంకా శరీరం ఉంటే చూడటం నేర్చుకున్నాం పోనీ స్థూల బుద్ధి వాళ్ళు ఎలా పడతారని ఆ సౌందర్యం కూడా పెట్టుకున్నాం అంటే మీరు భక్తి మార్గమో జ్ఞాన మార్గమో ధ్యాన మార్గమో ఏదో మార్గం శరణాగతి మార్గమో ఏదో మార్గం మీకు ఏ మార్గం ఇష్టమైతే ఆ మార్గంలో మీరు ప్రయాణం చేయండి నువ్వేమి నువ్వు అందులో అయితే ఏంటి నువ్వు అందులో ఏనమవ్వాలి నీ మనస్సు అందులో కలవాలి నువ్వు ఏ మార్గంలో ప్రయాణం చేస్తున్నావో అందులో నీ మనస్సు ఐక్యం అవ్వాలి తలత్యం పొందాలను అంటే బ్రహ్మమును చింతించగా 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 అందులో మన మనస్సు తలత్యం పొంది చింతించగా చింతించగా అది మనమైపోతాం మీరు కాన్స్టాంట్ రిమెంబరెన్స్ ఆల్వేస్ రిమెంబరెన్స్ ఏ పెద్ద కష్టపడి ఈ శరీరాన్ని అంతా బాడీ చేసేసుకుని కుదిపేసుకోవచ్చు మీ శరీరాన్ని ఆత్మాన్ని కుదిపేసుకోకండి అంత కుదిపేసుకోక్కర్లేదు మీకే కాన్స్టాంట్ మానసిక అనుబంధం ఆ కాన్స్టాంట్ రిమెంబరెన్స్ అదే స్మరించగా స్మరించగా మీకు ఆ బ్రహ్మభావన కలుగుతుంది ఆ బ్రహ్మానుభూతి కలుగుతుంది ఆ బ్రాహ్మీభూతి కలుగుతుంది ఆ బ్రాహ్మీస్థితి కలుగుతుంది అయ్యా నిరంతరం చింతన వల్ల విషయ చింతన వల్ల కాదు విషయ చింతన వల్ల కాదు బ్రహ్మ చింతన వల్ల భగవంతుని చింతించడం వల్ల మీకు భగవద్ అనుభవం కలుగుతుంది విషయ చింతన వల్ల మీకు ఏమొస్తుందంటే చివరికి కోపం వస్తుంది రోగం వస్తుంది ఇంకా కోపాలు తాపాలు రోగాలు మిగిలితాయి విషయ చింతన వల్ల విషయాల్లో ఉంది ఏమి లేదు చూసే మనస్సు ఎంత నిజమో చూడబడే విషయాలు కూడా అంతేనేదు మీ మనసును అటు జరిపేబడు ఇటు జరుపు మీ ముఖాన్ని అడితిప్పేబడు ఇటు తిప్పు సరిపోతుంది ఉన్నవాడు ఒకటే సూర్యుడు ఒకడు చైతన్యుడు అంటాడు కృష్ణ చైతన్యుడు అంటాడు సూర్యుడు ఉదయించాక మంచు ఆగుతుందా భక్తు కలిగాక మాది ఆగుతుందా తల చైతన్యం సూర్యుడు ఉదయించాడనుకోండి నేను ఉండాలని మంచు అనుకున్న ఆగదక్షిండి ఓ కరిగిపోతా ఉంటుంది అలాగే భక్తి కలిగిన వాడికి మాయ పరిగెడుతుంది కరిగిపోతూ ఉంటుంది కరిగి సూర్యుడు ఉదయించిన వాడికి మంచి విధంగా కరిగిపోతుందో సూర్యుడు ముందు మంచు ఆగదు భక్తి ముందు మాయ ఆగుతుందా మాయ దారి ఇవ్వాల్సిందే అన్నాడు అది భక్తి అన్నాడు చైతన్య అంటే భక్తి ఎప్పుడైతే కలిగిన వాడికి మాయ దారి ఇస్తుంది ఇచ్చి తీరాలి భగవద్భావం కలుగుతుంది అది ఈశ్వరాజ్ఞ నువ్వు ఏనమై చెయ్యాలి అందులో ఐక్యమై చెయ్యాలి మీరు ఏదైనా ఇప్పుడు ఈ పుస్తకం చదువుతున్నాం అనుకోండి మనం అది మనకు అర్థం చేసుకుని ఇతరులకు చెప్పాలి అది అనుభవించి ఇతరులకు చెప్పాలి ఒకవేళ అనుభవించకుండా అర్థం చేసుకుండా ఇతరులకు చెప్పిన దాని ప్రయోజనం ఏమి ఉండదు సున్నా మీకు ఏదో ఒక మాట విన్నారనుకోండి మంచి మాట అది ఏదో బుడబుక్కల మాటలు కానీ వదిలేయకూడదు ముందు మీరు అర్థం చేసుకోవాలి అది మీరు అనుభవించాలి ఆ రసామృతం మీకు కలగాలి అప్పుడు ఇతరులకు మీరు బోధించాలి ఏదైతే ఏ మార్గం అయితే సాధన చేస్తున్నావో అందులో ఐక్యమై చేయాలి దాంతో తదాప్యం పొందాలి ఆ సాధనతో నువ్వు తదాప్యం పొంది చేయాలి నువ్వు ఎంతవరకు శరణాగతి పొందాలంటే నీ సంకల్పమే నెరవేరుగాక ఆ నోడితోటంటే కూడా నీకు గుండెలు తాకాలి గుండెలు నిలబడే వరకు శరణాగతి మార్గంలో నువ్వు ప్రయాణం చేయాలి దయ్యం బిడ్డను నీ సంకల్పమే నెరవేరుగాక భగవంతుడికి నీ పట్ల కృప కలిగింది అనుకోండి ఇది అసాధ్యం ఇది అసాధ్యం అని మీరు అనుకున్న సాధ్యం చేసి పెడతాడు వాడి దేవుడు రోజు ఏడుస్తూ కూర్చోవడం భక్తుడి లక్షణం కాదన్నాడు ఈశ్వరుడి పట్ల మీరు నిజంగా పడిపోదు అనే విశ్వాసం విశ్వాసం ఉంటే మీరు బహిరహితులవుతారన్నాడు బహిరహిత స్థితి ఎప్పుడైతే మీకు వచ్చింది అప్పుడు దుఃఖం నుంచి విడుదల పొందుతారు అయితే అంతా నీవే నువ్వు ఉన్నావు నేను ఉన్నాననుకుంటే ద్వైతం అనుకుంటే అద్వైతం ద్వైతం నుంచి భయం వస్తుంది ద్వైతం నుంచి కోరిక వస్తుంది ద్వైతం నుంచి దుఃఖం వస్తుంది ఇద్దరంటే దుఃఖం వస్తుంది ఒకరింటే దుఃఖం ఏముంది అంటే అంతా నీవే అనుకున్నప్పుడు ఇంకా భయం లేదు దుఃఖం లేదు కోరిక లేదు ఉన్నది ఒకటే ఇప్పుడు కోరిక ఏంటి ద్వైతం నుంచి దుఃఖం వస్తుంది ద్వైతం నుంచి భయం వస్తుంది ద్వైతం లేనప్పుడు భయం లేదు అంతా తానైనా వాడికి భయంతో పని ఏముంది వాడు బయలు తిరుగుతాడు మీకు మోక్షం వచ్చే వరకు ఆత్మజ్ఞానం కలిగే వరకు బ్రహ్మానుభవం కలిగే వరకు అమృతానుభవం కలిగే వరకు చావులేని స్థితి అంటే దేహం చనిపోయినా నేను దేహం చనిపోయినా నాకు చావుతో దేహం చనిపోయినా దేహం చనిపోతాను కానీ నేను ఉంటున్నాను నేను ఉన్నాను అనే అనుభవం మీకు కలిగే వరకు ప్రతి జన్మలో కూడా ఈ జన్మలో కదా రాబోయే జన్మలో కూడా మిమ్మల్ని భయం వెంటాడుతూ ఉంటుంది ఇది ఒకటే గుర్తుపెట్టుకోండి లోపల భగవంతుడు ఉన్నాడు కానీ నేను ఉన్నానని ఆయన అంటం లేదు కాబట్టి లేడనుకుంటున్నాను భగవంతుని ఇంద్రియాలకు అందదు మనస్సుకి అందడు, మీ తెలివికి అందడు, దేహానికి అందడు, దేనికి అందడు, ఉన్నాడు. కానీ నేను ఉన్నానని అండవు, పని చేస్తున్నాడు, నేను పని చేస్తున్నానని అండవు, ఉన్నా అంటలేదు కాబట్టి మేము లేడనుకుంటున్నాం. మేము మన కళ్ళకు కనిపిస్తున్నాడంటే కనిపించడం, మన చెవులకు ఏమపడతాడంటే వినపడ్డం, మన మనస్సుకి వెళ్ళి మన మనసుకు అందుతాడంటే అందడు, మన లోపల ఉన్నాడు. నేను ఉన్నాను, నేను ఉన్నానని అనడు, నేను ఉన్నాననే తలంపి ఆయనకి లేనప్పుడు ఉన్నానని మనతోటి ఏం చెప్తాడు? అది ఈశ్వరుడు. ఈ మధ్యన గురువుగారు శిష్యుడు ప్రయాణం చేస్తున్నాడు. ఈ గురువుగారి కంటే ఎదురు కూర్చుండే మంచిది అనుకున్నాడు శిష్యుడు. నాకు గురువుగారు కోపం రాలేదు, నువ్వు ఎదురే కూర్చోరా, నీకు వెనకాల ఉండి గెంటటాన్ని నేను పనికొస్తానట్టు. వాడు గురువు మామూలు గురువుకి అయితే కోపం వస్తుంది. నువ్వు అది ఏమనుకున్నాడంటే గురువు గారి కంటే మనం ఎదురు కూర్చోవాలనుకున్నాడు. ఎవరు? శిష్యుడు. అప్పుడు గురువుగారు కోపం ఉన్నాడు, నువ్వు ఎదురు కూర్చోవడం మంచిరా, నేను వెనకాల ఉండి గెంటుతాను పోను అన్నాడు. అలాగే నేను గమ్యానికి తీసుకుపోతాను, అలాగే నన్ను గమ్యానికి గెంటుకు పోతానని. వాడు గురువు అంటే శరణాగతి వల్ల నీకు అహంభావం నశిస్తుంది, శరణాగతి వల్ల నశిస్తుంది, విచారణ మార్గంలో కూడా నశిస్తుంది, విచారణ మార్గంలో కూడా నశిస్తుంది, ఏ రకమైన నశిస్తుంది. కానీ ఇక్కడ భగవాన్ చెప్పి ఎవరికి ఏది చేరుకో, అది ఎవరికి ఏది చేరుకో, ఎవరికి ఏది నచ్చుతుందో ఆ మార్గంలో మీరు ప్రయాణం చేయండి, మీకు అదే శ్రేష్టం. వన్ మ్యాన్స్ ఫుడ్ ఇది ఎందరి మ్యాన్స్ పాయిజన్. ఎవరో తెలిసినారో నువ్వు తినకు, నీ పడి ఏదో నువ్వు తిను. ఎవరో ఏదో మార్గంలో ప్రయాణం చేస్తున్నారు, నువ్వు మార్గం నీకు నచ్చిన మార్గంలో నువ్వు ప్రయాణం చేయి. ఇష్టమైన ఉంటాడు కష్టం ఉంటుంది, ఇష్టమైన పని చేరుగ్గా ఉంటుంది. అంటే ఎక్కడైతే ఇష్టం ఉందో అక్కడ కష్టం ఉండదు, ఎక్కడైతే ఇష్టం లేదో అక్కడ కష్టం ఉంటుంది. అదే నువ్వు ప్రయాణం చేసే మార్గం, నీకు ఇష్టమైన మార్గంలో ప్రయాణం చేయి. నువ్వు తరించడం ముఖ్యం, నీకు ఏ మార్గం ఇష్టమైతే ఆ మార్గంలో నువ్వు ప్రయాణం చేయి. మొత్తం ఏంటంటే మనస్సు లయం అవ్వాలి. మనస్సు ఎక్కడ లయం అవ్వాలి? మనస్సు ఎక్కడి నుంచి ఉదయిస్తుంది? మనస్సు ఎక్కడి నుంచి ఉదయిస్తుంది? హృదయంలో నుంచి ఉదయిస్తుంది. అది వెళ్ళి అక్కడ కరగాలి, మనస్సుని అక్కడ కరగాలి, అక్కడ లయం ఇవ్వాలి. మనసు వెళ్ళి అక్కడ లయం ఇవ్వాలి. లయం అవ్వాలంటే మనకు రూపదృష్టి నామదృష్టి తగ్గించుకోవాలి. రూపబుద్ధి నామబుద్ధి తగ్గించుకుంటే మనస్సు వెళ్ళి అక్కడ లయం అవుతుంది. గత వ్యధ ఏడు పొదిలైంది అన్నాడు. అది భక్తులు లక్షణం కాదన్నాడు. సర్వారంభ పరిచ్ఛేది గత వ్యధ శుచిర్ దక్ష. ఇప్పుడు శరీరం శుచిగా ఉంది, శరీరం శుచిగా ఉంది, 50 రూపాయలు సోపు పెట్టి కడిగేసుకుంటున్నాను కొంచెం. మనస్సు శుచిగా ఉండాలి, శరీరం కూడా శుచిగా పెట్టుకో, మనస్సు కూడా శుచిగా ఉండాలి, మాట శుచిగా ఉండాలి, బుద్ధి శుచిగా ఉండాలి, తలంపు శుచిగా ఉండాలి, ఈ ఎక్విప్మెంట్ అంతా ఉండాలి. ఇటుక లేకుండా, సిమెంట్ లేకుండా నేడ ఎలా కడతావయ్యా? బుద్ధి శుచిగా ఉండాలి, మాట శుచిగా ఉండాలి, సమగ్రంగా ఉండాలి, అందంగా ఉండాలి, పని అందంగా ఉండాలి. ఎవరో ఎవరో జప్పు కోసం పని పని కోసం అవుతుంది, ఇతరుల జప్పు కోసం పని చేయొద్దు. పని పని కోసం అవుతుంది, ఇతరుల జప్పు కోసం ఇతరుల జప్పు కోసం చేస్తే నీకు గౌరవం వస్తుంది, జ్ఞానం రాదు. అది ఇక్కడ భగవాన్ చెప్తున్నారు. చాలా మందికి మాకు ఏకాగ్రత లేదు, ఏకాగ్రత లేదంటున్నారు. అది ఈశ్వరుడు ఉన్నాడు అనే పరిపూర్ణమైన విశ్వాసం వెళ్తే నీకు ఏకాగ్రత సంపాదించడం కాదు, నీకు ఏకాగ్రత వస్తుంది అంటున్నారు. నువ్వు సంపాదించక్కర్లేదు, అదే వస్తుంది. ఏమి ఏకాగ్రత వస్తుంది, ఆ కాన్సన్ట్రేషన్ వచ్చేస్తుంది. ప్రత్యేకంగా కష్టపడి నేర్చుకోక్కర్లేదు, శరీరం అంతా బాడి చేసుకోక్కర్లేదు. పరమాత్మ ఉన్నాడు అనేటువంటి నిశ్చయం, ఆ కృత నిశ్చయం, ఆ నిశ్చయ బుద్ధి కనుక నీకు కలిగితే నీ మనస్సును కదలమన్నా కదలదవదా? ఎందుకు అలా గోడ పెడతావు? నీకేది జరిగినా భగవంతుడికి తెలియకుండా జరుగుతుందా? నీకు అదృష్టం వస్తాంటే భగవంతుడికి తెలియకుండా రావటం లేదు, దురదృష్టం వస్తాంటే భగవంతుడికి తెలియకుండా రావటం లేదు. భగవంతుడికి తెలియకుండా ఏమి జరగటానికి వీరలేదు. ఈ ప్రపంచానికి నువ్వు కాదు స్వామి, భగవంతుడు స్వామి. స్వామి అంటే యజమాని. ఈ ప్రపంచం అంతా సొత్తు, ఈ సొత్తు గలవాడు స్వామి, శక్తి గలవాడు ఎవరికైతే శక్తి ఉందో వాడు ఈశ్వరుడు. శక్తి శక్తి గలవాడు వేరుగా ఉండరు, జ్ఞానం జ్ఞానం కలవాడు వేరుగా ఉండరు. అంటే నువ్వు ఏం చేయాలంటే నీ హృదయంలోకి నువ్వు ఉపసంహరించుకోవడానికి ప్రయత్నం చేయ. ఒకసారి నీకు ఏదో చెడ్డ జరిగిపోతుందో నీకు అనిపిస్తుంది, ఒకసారి బాయసంగా చూస్తే ఆ చెడ్డ నీకు మంచిని కలగజేస్తుంది, కంగారు పడకుండా. ఒకసారి నీ కళ్ళకళ్ళు చెడ్డగా కనిపించవచ్చు, పరిణామంలో అది మంచి అయిపోతుంది. నీకు నీ కళ్ళకు కనిపించింది అలా కనిపించింది, అప్పుడు కంగారు పడకు. ఏంటి ఇలా జరిగిందని నువ్వు కంగారు పడకు. నీ మనస్సుకి ఇష్టం లేదని ఏదైనా జరిగిందనుకో, అప్పుడు నువ్వు కంగారు పడకు. నీ మనస్సుకి ఇష్టం లేనిది తర్వాత నీ మనస్సుకు మెచ్చుకునేటట్టు జరుగుతున్నది. ఈ విషయాలన్నీ భగవంతుడి విడిచిపెట్టు. భగవంతుడి కంటే మించిన స్నేహితులు, భగవంతుని మించిన బంధువు మనకు లేడు. మరణానంతర తర్వాత మనకు వచ్చేవాడు గోవిందుడు. మరణం కళ్ళు మూస్తే ఏమి లేదని, కళ్ళు మూస్తే ఏమి లేదు, చుట్టాలు లేరు, స్నేహితులు లేరు. కళ్ళు మూసామంటే ఏమి లేదు, సంపదలు లేవు, చుట్టాలు లేరు, స్నేహితులు లేరు. ఉన్నవాడు కూడా వచ్చేవాడు గోవిందుడు.
ఎక్కడ తీసుకెళ్ళాలి, అక్కడ చేర్చేవాడు. ఇప్పుడు కాళ్ళు ఉన్నాయి నడుస్తున్నాం, చేతులు ఉన్నాయి పని చేస్తున్నాం. మన శరీరాన్ని ఇక్కడ కాల్ చేస్తారు, కాటిలో కాల్ చేస్తారు. మన శరీరాన్ని కాటికి తీసుకెళ్తారు, కాటికి తీసుకెళ్లి కాల్ చేస్తారు. మరి కాళ్ళు కాలిపోతుంది, ఎక్కడికి నడుస్తారు చెప్పండి మీరు. మన కాళ్ళన్నీ శ్మశానంలో కాలిపోతాయి. మనం ప్రయాణం చెయ్యాలి, ఇతర లోకాలకు వెళ్ళాలి. ఏ కాళ్ళు పెట్టుకున్నాడు? కాళ్ళు లేకుండా నడిపించేవాడు ఈశ్వరుడు. మన కూడా ఉంది, మన చేత ప్రయాణం పోయి చేసేవాడు ఈశ్వరుడు. కాళ్ళు లేకపోయినా నడవగలం, కళ్ళు లేకుండా చూడగలం, చెవులు లేకుండా వినగలం. ఇదంతా చేసేవాడు ఈశ్వరుడు. ఈ ఖగోళం అంతా ఆయన కుటుంబం. నీకు మీ ఇంట్లో ఉన్న వాళ్ళు నలుగురే కుటుంబం. నీకు ఈ సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు మొత్తం జీవకూటంతో ఆయన కుటుంబం. అయితే భగవంతుడి దయ కనుక ఉంటే మనకి మనకి ఇది అసాధ్యం. ఇది అసాధ్యం అంటే సాధ్యం చేస్తాడు వాడే భగవంతుడు. అంటే మీ పని మీరు జాగ్రత్తగా చేసుకోండి. భగవంతుడు మీ కేటాయించిన పని మీరు ఇష్టంగా చేయండి, అయిష్టంగా చేయొద్దు. పరమాత్మ చెప్పేది ఏంటంటే, భగవంతుడు మీకు ఏ పని అయితే కేటాయించాడో వాళ్ళు చేసే పని బాగుంది అలా అనుకోవద్దు, వాళ్ళు చేసే పని బాగుంది అని అలా అనుకోవద్దు. మీకు భగవంతుడు ఏ పని అయితే కేటాయించాడో ఆ పని శ్రద్ధగా చేయండి, మనసుని అక్కడ పెట్టి చేయండి, కికర్ణ శుద్ధిగా చేయండి, ఫలకాంక్ష లేకుండా చేయండి. ఫలకాంక్ష పెట్టుకోవద్దంటే ఫలం రాదని కాదు. భగవంతుడు అడిగిన అక్షరమణమాలలో రమణ భగవాన్ ఒక మాట చెప్పారు, భగవంతుడు అడిగింది అడిగిన వాడికి అడిగింది ఇస్తాడు, అడగిన వాడికి అన్ని ఇష్ట మోక్షం ఇస్తాడని. మనం మీ రూపం చూస్తున్నాం, నేను నాకు ఇదే చేతనం కూడా చేత కాదు. భగవంతుడు మీ యోగ్యత చూస్తాడు, మీ అర్హత చూస్తాడు, పక్షపాత రహితంగా మీకు ఇవ్వవలసింది ఇస్తాడు. వాడు ఎదటి మనిషికి ఎదటి మనిషి ఉన్న యోగ్యత చూడని వాడు కదా భక్తులు అవుతాడు. వాడు జ్ఞానం మాట ఎదురైంది, యోగ్యత కూడా చూడటానికి పనికిరాని జ్ఞానము వైకుంఠము అదంతా ఎదురైంది. ఎవరి మనిషిలోనే యోగ్యత కూడా మనకు కనపడుతుందో తర్వాత జ్ఞాన విషయం వైకుంఠం అంటే యోగ్యతని యోగ్యతను చూసి అర్హత కూడా మనం కోల్పోయాం. ఇంకెక్కడో ఆత్మజ్ఞానం అంటే ఆత్మ మోక్షం అక్కడ వరకే ఎందుకో గడిపే దాటిలో నడిక కాశీ ప్రయాణం ఏంటి అంటే భగవంతుడి మీద నిజంగా భగవంతుడి మీద భారం వేసి మనం జీవిస్తే మనకు దుఃఖ కారణం ఉండదు. ఉన్న కాలి బూడిదైపోతుంది. బాగా అర్థం చేసుకోండి, నూటికి నూరు రూపాయలు భగవంతుడి మీద భారం వేసి మనం జీవిస్తే మనకు దుఃఖ కారణం ఉండదు. ఒక ఏదైనా కారణం ఉంది, అది కాలిపోయి బూడిదైపోతుంది. ఏదో కారణం అంతేత మనకి ఈ శరీరం కాలిపోతుంది. కాటిలోకి వెళ్ళి కాలుస్తాడు ఈ శరీరం కాలిపోతుంది. ఈ శరీరం ఏ రోజునైతే కాలిపోతుందో ఆ రోజున కనుక ఆ రోజుతో మనకి దేవలక్షణాలు ఈ ప్రకృతి గుణాలు కూడా కాలిపోతాయి. అంతా మనమే ఉంటాం. ఏ రోజునైతే మన శరీరం కాలిపోతుందో, ఏ శరీరం అయితే మన శరీరాన్ని తీసుకెళ్లి కాటికి తీసుకెళ్లి కాల్చి బూడి చేస్తారు, అదే రోజు నాటికి మనలోని జీవలక్షణాలు, మనలోని ప్రకృతి గుణాలు, మనలోని ప్రకృతి లక్షణాలు ఆ రోజు శరీరంతో శరీరం కాలితో శరీరం కాలిపోవడంతో పాటు ఈ ప్రకృతి గుణాలు కూడా కాలిపోతే అంతా మనమే, అంతా మనమే ఉంటాం. మనకు పునర్జన్మ లేదు, అంతా మనమే యాపించి ఉంటాం. అప్పుడు రాకపోకలతో పని లేదు, రాకపోకలకేటి పనే లేదు. అంతలో మనం యాపించి ఉంటాం, పరిపూర్ణంగా ఉంటాం, శాంతిగా ఉంటాం, ఒలిచి లేదు. పదే ఎంత ఆనందంగా ఉంటామంటే అప్పుడు మీకు 100 కోరికలు ఉన్నాయనుకోండి, 100 కోరికలు ఒకేసారి నెరవేరిపోయాయి అనుకోని అనుకున్న మాట వచ్చి అప్పుడు మీరు ఎంత ఆనందంగా ఉంటారు. జ్ఞానం అంతకంటే మీరు ఇట్లా ఆనందంగా ఉంటారు. ఇంకా ఏం చెప్పంటారు చెప్పండి. మీకు 100 కోరికలు ఉన్నాయనుకోండి, 100 కోరికలు ఒక రోజునే అని నెరవేరిపోయాయి అనుకోండి, అప్పుడు మీకు ఎంత ఆనందం కలుగుతుందో. బ్రహ్మానుభవం పొందిన వాడు, బ్రాహ్మీ స్థితి పొందిన వాడికి అంతకంటే ఎక్కువ ఆనందం ఉంటుంది. వాడికి శరీరంతో పని లేదు, లోకంతో పని లేదు, ఆనందములో శాంతిలో జ్ఞానంలో అలా ఊగిసిలాడుతూ ఉంటాడు. శరీరం ఉండటం లాభం లేదు, శరీరం పోవటం వాడికి నష్టం లేదు. ఇంకేదో నష్టం లేదు, వాడు ఉంటామన్న సంగతి వాడికి తెలిసిన పూ శరీరం తెలిపం లేదు. అరుణాచల శివ అరుణాచల శివం అరుణాచల అరుణాచలమనుచు స్మరించు వారల అహము నిర్మూలించు అరుణాచల అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల
నువ్వు పైకి కొండలాగా కనిపిస్తున్నావు, రాళ్ల గొట్టలాగా కనిపిస్తున్నావు, మొద్దులాగా కనిపిస్తున్నావు. నువ్వు కరుణా సముద్రుడు. అది సూక్ష్మ బుద్ధి ఉన్న వాడికి తెలుస్తుంది, అంతర్దృష్టి చూసిన వాడికి తెలుస్తుంది నువ్వు కరుణా సముద్రుడు అని. పైకి మామూలుగా మాంసపు నేత్రాలతో చూస్తే నువ్వు ఒక రాళ్ల గొట్టవు, లోపల చూపుతో చూస్తే నువ్వు ఈశ్వరుడు. కంపాషన్, నువ్వు దయాసముద్రుడు, కరుణా సముద్రుడు. గిరిరూపమైనట్టి కరుణా సముద్రమా, గిరిరూపమైనట్టి కరుణా సముద్రమా, కృప చేసి నన్ను ఏలును అరుణాచల. వేటికి నిజురా నన్ను ఇతరులు లాగగా, ఇది నీకు న్యాయమా అరుణాచల. సత్య జ్ఞానము లేని, సత్య జ్ఞానము లేని ఈ జన్మ ఫలమేమి, ఈ జన్మ ఫలమేమి ఒప్పుగా రావేల అరుణాచల. ఆయన మనకి తెలియబడితే తెలుసుకోవడానికే మనం పనికొస్తాం. ఆయన మన మీద ఆయన దయ లేకుండా ఆయన తెలియబడ్డు. ఒకవేళ ఆయన మనం తెలియబడకుండా తెలుసుకున్నామంటే తెలియబడ్డాయి. ఆయన తెలియబడితేనే మనం తెలుసుకోవడానికి పనికి వస్తాం. మనకున్న యోగ్యత అంతవరకు నువ్వు పని చేయడానికే పనికి వస్తావు. ఆ పని జాగ్రత్తగా చేసుకో. ఫలితం నీ ఇష్టం కాదు. నేను ఇచ్చేదేదో ఇస్తాను, ఇచ్చేదిస్తాను, ఇవ్వండి ఇవ్వను, ఆ గొడవ నీకెందుకు? నీ చేసిన ఉన్న పని నువ్వు సద్వినియోగం, కర్మకు నువ్వు అధికారు, కర్మను సద్వినియోగం చేసుకో. నీకు ఇచ్చిన పని నువ్వు సద్వినియోగం చేద్దు. నీకు ఇచ్చిన పని నువ్వు సద్వినియోగం చేస్తే హయ్యర్ బర్త్, ఆ పని సద్వినియోగం చేయకపోతే లోయర్ బర్త్. ఓం నమో నారాయణాయ. నారాయణ నారాయణ అంటే బ్రహ్మమే. ఈ జీవకోటికి అంతకీ ఆధారంగా ఉన్నవాడు, ఈ జీవకోటి అంతకీ ఆధారంగా ఉన్నవాడే నారాయణుడు. ఇదంతా ఎక్కడో ఎవరిలో ఉందో వాడే నారాయణుడు. బ్రహ్మమే పరబ్రహ్మం. మన శరీరాల గురికి బొమ్మలు, ఈ బొమ్మలను ఆయన ఆడిస్తున్నాడు. అది మనకు తెలియక పొగరుబోత్తనంతో కొట్టుకుంటున్నాం. మన శరీరాల గురికి బొమ్మలు, ఈ బొమ్మలను గురికి ఆడిస్తున్నాడు ఆయన అని తెలిసిన వాడు ధన్యుడు. అది పుణ్యబలం ఉన్నవాడు కనుక తెలియదు. ఇదంతా వాసుదేవుని సంకల్పం ప్రకారం మన జరుగుతోంది. ఆయన తప్పించి ఏమీ లేదు. ఆయన ఆజ్ఞని బట్టి ఇదంతా జరుగుతోంది. సృష్టి అంతా కూడా వాసుదేవుని స్వరూపమే. అని గ్రహించడానికి నీ జన్మల పుణ్యం ఉండాలి కదా అంటాడు వాసుదేవుడు. ఓం కృష్ణాయ నమః. కృష్ణుడంటే ఆకర్షించేవాడు. అలా కృష్ణ శబ్దానికి అర్థమించండి, ఆకర్షించేవాడు. రకరకాల మనుషులు, రకరకాల మనుషుల్ని ఆకర్షిస్తాడు. అందులో మొద్దును కూడా కలుపుకుంటాడు, మనలాంటి మొద్దును కూడా ఆకర్షించకూడదు చూసుకుంటా ఉంటాడు. అలా కృష్ణ శబ్దానికి అర్థం ఏంటంటే ఆకర్షించేవాడు, రకరకాల మనుషులను ఆకర్షిస్తా ఉంటాడు. తప్పిపోయిన గొర్రెలను కూడా చూసుకుంటా ఉంటాడు. ఓం కృష్ణాయ నమః. ఏంటో ఏకాగ్రత, ఏం సంపాదన ఉంటాడా? వచ్చేస్తుంది ఏకాగ్రత. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. నీకు ఇష్టం ఉంటే, కృష్ణుడి మీద ఇష్టం ఉంటే అక్కడ బుద్ధి నిలబడదా? ఏకాయక్తిగా సాధన చేయాలా? బుద్ధిని పట్టుకోవాలా? నిలబడదా అక్కడ? నీకు ఇష్టం ఉంటే నీకు ఏకాగ్రత కోసం పెద్ద సాధన చేయాలా? కృష్ణుడు సరిపోడా? హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే. సరే, ముగింపు మాటలు మూడు చెప్పేస్తున్నాం. భగవద్గీతలో చెప్పాడు, పెంచుకోవలసి యజ్ఞదాన తపస్సులు. పెంచుకోవలసి ఏంటి? ఈ ముక్కులో గాలి ఎంతకాలం ఇట్లా తిరుగుతుందో, ప్రాణాయామం. ముక్కులో గాలి అటు ఇటు తిరుగుతూ ఉంటుంది కదా మనకి. ఆ ముక్కులో గాలి, ఆ ముక్కులో గాలి నీకు చల్లగా ఉండాలంటే ఈ మూడు పెంచుకో. ఏ మూడు? నీ యజ్ఞ దాన తపస్సును పెంచుకో. ముక్కులో గాలి పాము బొసగొట్టినట్టు ముక్కులో గాలి అస్తమానం నీకు బొసగొట్టాలంటే కోరిక కోపము ఓదిస్తాం పెంచుకో. ఈ మూడు తగ్గించుకోవాలి, ఆ మూడు పెంచుకోవాలి. ఆ మూడు పెంచుకుంటే ఆ మూడి మీకు అయ్యర్ భర్తం. ఆ మూడి పెంచుకుంటే మీకు అయ్యర్ భర్తం. ఈ తర్వాత ఈ మూడు తగ్గించుకున్నా మీకు అయ్యర్ భర్త వస్తుంది. ఈ మూడు తగ్గించుకోకుండా పెంచుకుంటే లోయర్ భర్త వస్తుంది. అది అయ్యర్ భర్తం, ఇది లోయర్ భర్తం. రెండు చెప్పేస్తున్నాడు. మూడు పెంచుకోవాల్సిన, తగ్గించుకోవాల్సిన ఏంటి? కోరిక కోపము యోగత్వం ఈ తగ్గించుకోవలసినవి. పెంచుకోవలసినవి ఏంటి? యజ్ఞ దాన తపస్సును పెంచుకోవలసినవి అయ్యి, తగ్గించుకోవలసినవి ఇది. ఇదే నీ సాధన యొక్క గమ్యం. ఇది ఇవాళ కృష్ణుడి యొక్క, గోవిందుడి యొక్క ఉవాచ, భగవాన్ ఉవాచ.
శాంతి శాంతి శాంతి.